శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మా తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. మూడు సార్లు గోవిందానండి. ఒకరోజు నీ కథ వింటున్న పరీక్షిత్ గారు అడిగారు, హరి భజయించు హస్తములు హస్తములు అచ్యుతు గోరి మృక్కు తచ్చరము శరంబు విష్ణు కథ చేరిన చిత్తము చిత్తము ఇందిరావరుగను దృష్టి దృష్టి మురవైరిను తిల్చిన వాణి వాణి అక్షరు కథలాను కర్ణములు కర్ణములై విలసిల్లుబో భువిన్. శ్రీకృష్ణుడిని భక్తితో చూచి నమస్కరించిన వాడి చేతులే చేతులు. మనకి చేతులు ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? ఈ చేతులతో పరమాత్మకి నమస్కరించాలి. ఆయన్ని పూజించి ఆయనకి నమస్కరించే చేతులే చేతులు, తక్కిన చేతులు చొప్పనాతులు. చొప్పనాతి ఏంటి తెలుసుగా? శూర్పణఖ. సంస్కృతంలో శూర్పణఖ అనేది ప్రకృతి, అది వికృతి అయితే చొప్పనాతి. నఖము అంటే గోరు, శూర్ప అంటే చేట. శూర్పణఖకి గోళ్ళు చేటల్లో ఉంటాయి, ఇంతంత పెద్ద పెద్ద గోళ్ళు. ఆ గోళ్లతో గిల్లి తినేస్తుందట మనుషుల్ని. అందుకని దాన్ని శూర్ప నఖ శూర్పణఖ అన్నారు. అదే వికృతిలో చొప్పనాథ, తిరిగి చొప్పనాథ శూర్పణఖ అంటారు. మళ్ళీ అంటే వికృతి ప్రకృతి కలిపేశారు వీళ్ళు, మాయదారి పాండిత్యం వీళ్ళది. ఆ చొప్పనాథులు ఎటువంటివో? శ్రీకృష్ణుడికి నమస్కరించని చేతులు ఎటువంటివి అంటే పనికి మాలని చేతులు. ఆయనకి భక్తితో నమస్కరించిన వాడి శిరస్సే శిరస్సు, లేకపోతే ఆ శిరస్సు మురికి నీటి సరస్సు. ఆయన కథలు భక్తితో వింటున్నారు కదా మీరందరూ, సందేహం లేదు. నిద్రపోకుండానే వింటున్నారు, తన్మయత్వంతో తలూపుతూ వింటున్నారు. అలా వింటున్న మీ చెవులే చెవులు, తక్కిన వాళ్ళ చెవులు చెవులు కావవి. ఇక హృదయం నిరంతరం లక్ష్మీవల్లభుడైన ఆయన మీదే మన మనస్సు చేర్చాలి. ఏకాగ్రచిత్తులమై ఆయన్ని ధ్యానించాలి. మన మనస్సు ఆయన మీద లగ్నం చేస్తే అప్పుడు మాత్రమే మన మనస్సు మనస్సు, లేకపోతే ఆ మనస్సు ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇంకా నాలుక ఎందుకు ఇచ్చాడు భగవంతుడు? నిత్యం ఆయన్ని స్తోత్రం చేయడానికి. కృష్ణ వాసుదేవ పరంధామ అంటూ నిరంతరం స్తుతించాలి. కాకపోతే గోవిందానం అంటే ఒకసారి అని ఆపేయాలి. పురాణం చెప్పకుండా గంటసేపు మీరే గోవిందానికి పురాణం చెప్తాం. కొంతమందికి మొదలెడతారు గోవిందానం అన్నవంటికి, అక్కడి నుంచి ఆపరేగా బాబు ఆపండ్ర బాబు అనాలి. అలా కాకుండా ఒక్కసారి అని ఆపాలి పురాణంలో. బయటికి వెళ్ళాక మీ ఇష్టం, గోవిందా గోవిందా అనండి. అప్పుడు గోవిందా గోవిందా అంటే పాపాలన్నీ ఏమంటాయి, పోయిందా పోయిందా అని పాపం పోతుందన్నమాట. అందుకే కాబోలు కొందరు గోవిందా అనకుండా గోయిందా అంటారు, గో ఇందా అంటారు అన్నమాట. పాపం అదో కొత్త శబ్దం, ఎవరు పుట్టించకపోతే మాట్లాడబడతానండి. అందువల్ల నాలుగుతో నిరంతరం ఆయన్ని స్తోత్రం చేస్తే అప్పుడు మాత్రమే ఆ వాణి వాణి, ఆ మాట మాట అవుతుంది. ఇటువంటి పవిత్రమైన శరీరం మనకు కావాలి. ఆయన కథలు వినే చెవులే చెవులు, ఆయనను స్తుతించే నాలుకే నాలుక, ఆయనకి నమస్కరించే చేతులే చేతులు, ఆయనకు మొక్కిన శిరస్సే శిరస్సు అని మళ్ళీ చెప్పాడు. వీలున్నప్పుడల్లా ఈ లాటానుప్రాసం ఆయన వాడుతూ ఉంటాడు. అందువల్ల కృష్ణుడి కథ వినాలనుకుంటున్నాను. కృష్ణుడు ఎన్నో లీలలు చేశాడు, ఆయనతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కృష్ణుడికి ఎవడైనా ఆత్మీయ మిత్రుడున్నాడా? మిత్రుణ్ణి కృష్ణుడు అనుగ్రహించిన కథ ఉన్నదా అని అడిగితే మంచి ప్రశ్న వేసేవో చెబుతున్నాను విని అన్నాడు ఆయన. అసలు కొన్ని కొన్ని పద్యాలు ఎత్తుగడే బాగుంటుంది. అనుడు వేదవ్యాస తనయుడా అభిమన్యు తనయుతో ఇట్లనియే ప్రీతి అంటాడు. అంటే ఏమిటి, చెప్పేవాడు వేదవ్యాసుని కొడుకు, వినేవాడు అభిమన్యుని కొడుకు. అభిమన్యుడికి కృష్ణుడు అంటే పరమభక్తి. ఇంకా కృష్ణుడిని చూడకుండా ద్వారకానగరంలో ఉన్నప్పుడు అన్నం తినలేదట ఆయన. ఆయన ద్వారకలోనే ఎక్కువ పెరిగాడు. పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం చేస్తుంటే ఆ 13 ఏళ్ళు ఇక్కడే ఉన్నాడు. అందుకని కృష్ణుడు అంటే ఆయనకి ఇష్టం. అటువంటి కృష్ణ భక్తుడు అభిమన్యుడు కొడుకు ఈయన. ఆయన వేదవ్యాస తనుడు. అక్కడ వ్యాసుడి గురించి చెప్పక్కర్లా, వ్యాసో నారాయణో హరిహి, ఆయనే విష్ణువు, విష్ణుస్వరూపుడు. విష్ణుస్వరూపుడి కొడుకు విష్ణువు భక్తుడైన అభిమన్యుని కొడుకుతో అన్నట్ట. జనవర గోవింద సుఖుడు కుచేలుండు నానొప్పు విప్రుండు మానధనుడు విజ్ఞాన రాగాది విరహిత స్వంతుండు శాంతుండు ధర్మ వత్సలుడు ఘనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింప వరుల కార్పణ్య వృత్తి నడుగబోవక తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గాదలల్చి ఆత్మమోదిల్చి పుత్రధారాభిరక్ష ఒక విధంబున గడపుచు నుండునంతగా. మహారాజా, నువ్వు మంచి ప్రశ్న వేశావు. శ్రీకృష్ణుని యొక్క మిత్రులకు సంబంధించిన కథ చెప్పమన్నావు, చెబుతున్నాను విను. శ్రీకృష్ణునికి కుచేలుడు అని ఒక మిత్రుడు ఉన్నాడు. అతన్ని సుధాముడు అని ఒత్తుతారన్నమాట. వ్యవహారంలో చాలామంది సుధామ అంటున్నారు కానీ సుధాముడు. సుధాముడు అనేవాడేమో ఆయనకి చిన్నప్పటి స్నేహితుడు ఒకడున్నాడు, నేత పనివాడు ఒకడున్నాడు, ఆయనకి సారూప్యం ఇచ్చాడని మనం భాగవత ప్రారంభంలో చెప్పుకున్నాం. ఈ సుధాముడు ఉండే ఊరే నేటి పోరుబందర్. కుచేలుడి యొక్క ఊరిని పోరుబందర్ అంటారు. సరిగ్గా గాంధీగారి బిల్డింగ్కి ఎదురుగుండా కొద్ది దూరంలో ఈ కుచేలుడి ఇల్లుంది. కుచేలుడు అప్పుడు ప్రతిష్ఠించుకున్న కృష్ణ మందిరం ఇప్పటికీ ఉంది. అక్కడ రోజు అటుకులు నైవేద్యం పెడతారు. మనం ఎల్లుండి వెళ్ళి చూస్తాం అక్కడికి. ముందు మూలద్వారక, మూలద్వారక తర్వాత కుచేలుడిపురమైన ఆ పోరుబందరు, ఆ కృష్ణుడి ఆలయం చూడాలి. అక్కడి నుంచి చాలా ముందు కడతాం. మన జనమంతా 200 మంది ఉన్నారు కదా, వీళ్ళు దిగి ఇవన్నీ దర్శనం చేసుకుని ఆ మళ్ళీ అక్కడ మూలద్వారకులు ఆ కృష్ణుడి పీకి పీకి ఎక్కద్దు. ఆయన చూశాడు కనుక మళ్ళీ ఏమండి మనం మళ్ళీ పెడదాం ఉండో అంటారనమాట. విశాలాక్షి గారు 2 సార్లు చూశారట. ఇక అప్పటి నుంచి అమవుతున్నాడు అందరూ పక్కన వాళ్ళు. అమ్మో, విశాలాక్షి గారు 2 సార్లు వెళ్ళారు కదా అని పాపం భాస్కర్ లక్ష్మి గారు. భాస్కర్ లక్ష్మి గారు 2 సార్లు చూశారు కదా అని ఇంకో సుగుణు గారు. ఇలా అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 2 సార్లు చూడటం మొదలెడితే అప్పుడు ఏమవుతుందన్నమాట, మనం అక్కడికి 8 ఇంటికి వెళ్ళిన వాళ్ళం 10 ఇంటికి కదలగలుగుతాం. ఇంకా 10 ఇంటికి కదిలిన తర్వాత ఈ మూలద్వారకు నుంచి పోరుబందర ఎడతాం. పోరుబందర్లో దిగిన తర్వాత ఇదిగో ఇక్కడ గాంధీ గారు పైకి కిందకి మెట్లెక్కారట, ఇక్కడ కుచేలుడు అటుకులు పెట్టాట, ఆయన ఇవన్నీ చూపించేసరికి అక్కడే 1 గంట. ఈ 1 గంట దాటిన తర్వాత మళ్ళీ సౌరాష్ట్రం వెళ్ళేసరికి సాయంత్రం ఏమవుతుందో తెలియదు. ఇక ప్రభాస్ ఏం చూస్తాం. కాబట్టి దర్శనం చేసుకుని చకచకా బయలుదేరాలి. ఒక ఆవిడైతే పారాయణ మొదలెట్టింది మొన్న వింధ్యాచల నివాసంలో. ఈ దెబ్బతో మొత్తం ప్రయాణం యొక్క ప్రణాళికే పాడైపోయింది. కాబట్టి ఏమిటంటే, మీరు కొంచెం ఇటువంటి చోట చతురత్వం వహించండి, కొంచెం తెలివితేటలు చూపించండి. అందరం అన్నీ చూడాలి. ఎక్కువసేపు చూసినా తక్కువసేపు చూసినా పరమాత్మను ఒక్క లిప్తకాలం చూస్తే ఆయన ఆనందపడతాడు. ఎక్కువసేపు ఏం చూసి మీరు పాము వేసుకుంటే ఆ విగ్రహాన్ని లాగేస్తే అనుగ్రహించి అలా దండం పెట్టిన వాడిని అనుగ్రహించకపోవడం ఉండదు. కాబట్టి ఆవిడ 2వసారి చూసిందిట. నాగేశ్వర జ్యోతిర్లింగానికి 2వసారి ఒకళ్ళు వెళ్ళారండి, ఎంత పోటీలండి. రోజు మధ్యాహ్నం వాళ్ళు వెళ్ళారంటే వీళ్ళు వెళ్ళారు. అక్కడ భక్తి కాదు, పోటీ. అందున అదిగో నాకు చెప్పకుండా మా ఆవిడ వెళ్ళిపోయిందని మళ్ళీ విడిగా పరసారథి గారు, పరసారథి గారు వెళ్ళారు కనుక విజయలక్ష్మి గారు ఇలా అంటే వాళ్ళ గురించి చెబుతారు. పాపం వాళ్ళు ఏమో అనరు కనుక, మిగతా వాళ్ళ గురించి చెబితే వాళ్ళు నా మీద ఏమైనా పడతారేమో అని భయం కనుక వాళ్ళిద్దరూ నా పక్కనే ఉంటారు కనుక పాపం ఏమన్నా పట్టించుకోరండి. అది దంపతుల యొక్క గొప్పతనం. ఇంతవరకు ఒక్కనాడు కూడా విశాలాక్షి గారు కానీ పార్థసారథి గారు కానీ ఒక్కొక్కప్పుడు నేను నిజంగానే మందలించాను. పెద్దవాళ్ళు శిష్యులైనా గురుభక్తితో పడతారు వాళ్ళు. పడేవాడిని ఏమన్నా అంటాం, చెట్లకు పళ్ళు ఉంటే కదా రాయి విసురుతాం, పండు లేకపోతే ఏం విసురుతాం. అయితే నేను విసిరిన రాయి వాళ్ళ పళ్ళు ఓడగొట్టలేదు, వాళ్ళని చాలా కడిగింది, కుళ్ళు కడిగి వాళ్ళని నిజంగా మంచి పళ్ళు కింద మార్చింది. అందుకే ఆ పళ్ళు 74 ఏళ్ళు వచ్చినా కుళ్ళిపోకుండా ఉత్తమమైన పళ్ళుగా ఉన్నాయి. గోవింద. ఇప్పుడు అందువల్ల ఏంటంటే, సుధాముడు అక్కడున్నాడు, ఆయన గుజరాత్లోనే ఉన్నాడు, ఈయన ఇక్కడ ద్వారకలో ఉన్నాడు. ఆయన శ్రీకృష్ణునితో కలిసి చదువుకున్న రోజులు ఎంతని చెప్పాం, 64 రోజులు. నిజానికి కుచేలుడు 27 గురుకులంలో ఉన్నాడు, కానీ కృష్ణుడు 64 రోజుల్లో విద్యను నేర్చుకుని వెళ్ళిపోవటం వల్ల కృష్ణుడికి ఆయనకి మైత్రి కేవలం 64 డేస్ ఓన్లీ 64 డేస్. ఈ 64 రోజులు మాత్రం బలరాముడి కంటే కుచేలుడు ఆయనకి సన్నిహితుడయ్యాడు. ఇద్దరు ఒకే మంచం మీద పడుకునేవారట. మంచమా అంటే అక్కడ ఒక జింక చర్మం మీద పడుకునేవారు. ఇద్దరు కలిసి తిరిగేవారు, కలిసి తినేవారు. చాలా మైత్రి. కుచేలుడిది భక్తి, శ్రీకృష్ణుడిది ఆశీర్వచన భక్తి. ఈ విధంగా కలిసి ఉండేవారు వాళ్ళు. అలా కలిసి ఉన్న తర్వాత కృష్ణుడేమో పరమాత్మ కనుక ద్వారకానగర సామ్రాజ్యం చేసుకున్నాడు, ఆయన లక్ష్మీ వల్లభుడు, ఆయనకు లోటేమిటి? కానీ కుచేలుడు మాత్రం పూర్వజన్మకర్మ వల్ల గురుకులంలోంచి వెళ్ళిన మంచి ఉద్యోగం రాలేదు. చదువుకున్న వాళ్ళందరికీ మంచి పోస్టులు రావు. ఆయనకి పెద్ద పోస్ట్ లేదు. ఏదో అలా బతుకుతున్నాడు. రోజు అరుగు మీద కూర్చునేవట, కాసేపు ఏదో తోచిన వేదం చదివేవాడు, పురాణాలు చదివేవాడు. అలా వెడుతున్న వాళ్ళు ఓ రూపాయో పావలాయో అక్కడ పెట్టి వెళ్ళిపోయేవారు. దాంతో బతికేవట ఆయన. అందుకే తనకు తానబ్బినట్టి కాసు 10,000 నిష్కముల్గాదలంచి. అడగకూడదు, ఎవరైనా ఇస్తే కాదనకూడదు. ఎవరినైనా ఇది ఇమ్మని అడిగితే దాన్ని యాచన అంటారు. యాచన కూడా దోషమే. అలాగని ఎవరైనా ప్రేమతో మీ చేతిలో 10 రూపాయలు పెట్టారనుకోండి గురువుగారు తీసుకోండి అని, అప్పుడు వద్దు అంటారు కొంతమంది. నేను పుచ్చుకోనండి ఎవరి దగ్గర అన్నాడంటే అది అహంకారం. యాచన, అహంకారం ఈ రెండు పునర్జన్మని కలిగిస్తాయి. అందుకని ఇస్తే కాదనకూడదు, నువ్వు అడగకూడదు. ఎంత గొప్ప జీవితం అండి మన జీవితాలు. అటువంటి ప్రవృత్తితో బతికట్టు కుచేలుడు. ఆయన ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు, బ్రహ్మవేత్త. అయితేనే దారిద్ర్యం పీడించింది. ఒక్క భార్య, 16 పిల్లలు. ఇందులో 12 ఆడపిల్లలు, 4 మాత్రమే మగపిల్లలు. పైగా ఇంతమంది పిల్లలతో ఎలా బతుకుతున్నాడో తెలియదు. కొంతమంది అంతే, అలా పిల్లలు కానీ అరుగు మీద కూర్చుంటారు, భార్య ఏదో పడుతూ ఉంటుంది పాపం. ఈయన భక్తుడు, ఆవిడ మాత్రం నానాయాతన పడి దొడ్లో బత్సలి కూర పెంచి, తోటకూర పెంచి, గోంగూర పెంచి, వాటితో పులుసు పెట్టి అతి కష్టం మీద జీవితం గడుపుతుంది. ఎప్పుడో ఒక్కొక్కడో 1 రూపాయి ఇస్తాడు. అందరూ ఇస్తారా? చూసేవాళ్ళందరూ వేదం బాగుందంటాడు, కానీ వాడు జేబులో చేయట్టాడు. అందులో ఎందుకో తెలియదు కానీ కొన్ని పల్లెటూళ్ళల్లో ఒట్టి పిసిరు కొట్టుతనంతో ఉంటారు, కొన్ని ఊళ్ళల్లో అద్భుతంగా దానం చేస్తారు. అందుకే చెప్పాక ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. అక్కడ ఎవరు దానం చేసేవాళ్ళు పెద్దగా లేరు. జీవితం దుర్భరంగా గడుపుతున్నాడు, సంతోషంగా బతుకుతున్నాడు ఆయన. ఆయనకు అసలు బెంగలేదు, రేపేలాని బెంగలేదు. ఆ నా కొడుకులు వాళ్ళంతటి వాళ్లే పైకి వస్తారు, భగవంతుడే రక్షిస్తాడు అనుకునేవాడు ఆయన. అదృష్టం ఆయన భార్య. దిక్మలాడా, సంపాదన లేదు అని ఒక్కనాడు అనలేదట పాపం. లలిత పతివ్రత తిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుస్సహ దరిద్రపేడచే కడునొచ్చి పెదవులు తడుపుచు శిశువులు ఆకటి చిచ్చుచే కృషిల్చి మలమల మాడుచు మానసం బిర్యంగా పట్టెడోరము మాకు పెట్టుమనుచు పత్రభాజన ధృతపాణులై తనుజేరి వేడిన వీణులు సూడినట్లయైన ఒకనాడు వగచి నిజాధినాతు చేరి ఇట్లని పలికే ఓ జీవితేశా తట్టుముట్టాడు నట్టి పేదరికమిట్లు నొంప దీనికుపాయముహింపవైతి. ఆయనకి పరమపతివ్రత. ఎన్ని కష్టములు వచ్చినా మాట్లాడడం ఎరగనటువంటి ఆవిడ భార్యగా దొరికింది. ఆవిడ పరమ సుశీల. అందుకే కొంతమంది సుశీల అని కూడా పేరు పెట్టేశారు ఆవిడకి, కానీ పేరు చెప్పట్లేదు. ఆవిడ సుశీల అన్నారంతే. అంటే మంచి శీలము కలిగినది, పతివ్రతా స్వరూపిణి. ఎలాగో సంసారం నెట్టింది, కానీ ఎంతకాలం నెడుతుంది? ఒకనాడు ఒక ఇబ్బంది కలిగింది. పిల్లలు 16 దొడ్లో ఉన్న అరటి చెట్టు ఆకులు కోసుకొచ్చారట, చిన్న చిన్న ఆకులు. ఆకులు చేత్తో పట్టుకొచ్చి, అమ్మా ఆకలి, ఎక్కువద్దు, ఎంత అన్నం పెట్టు, గుప్పెడు పడితే ఎంత అన్నమో దాన్ని పట్టెడన్నం అంటారు. చాలామందికి తెలియక పట్టెడన్నం అంటే ఏదో అనుకుంటారు. గుప్పెటితో ఇలా పట్టుకోండి, ఆ పిడికిలి పట్టేటటువంటి అన్నమును మాత్రమే పట్టెడన్నం అంటారు. అంటే ఒక గుప్పిడు అన్నం పెట్టు, పిడికెడు అన్నం పెట్టమ్మా, అది తిని మేము బతుకుతాం. ఆకలికి తట్టుకోలేకపోతున్నాం, కళ్ళు తిరిగిపోతున్నాయి. అప్పటికి 3 రోజులుగా తిండి లేదట పాపం వాళ్ళకి. రోజు ఎంత పులుసు పోస్తే ఏం బతుకుతారండి పాపం వాళ్ళు. పైగా చిన్నపిల్లలకి ఏం తెలుసు ఈ పులుసు తింటే బతుకుతామో లేదో. అందుకని పత్రభాజన ధృతపాణులై ఆకులే కంచములుగా పట్టుకుని అలా నిలబడి అడిగారు పాపం. అప్పుడు మాత్రం ఆవిడ మనస్సు కరిగిపోయింది, దుఃఖం తన్నుకొచ్చింది, ఏడ్చింది. ఇంతమంది పిల్లలు చచ్చిపోతున్నారు ఆకలికి, అన్నం పెట్టలేకపోతున్నాను. అన్నం పెట్టమని తల్లిని కొడుకు అడిగిన తర్వాత అన్నం పెట్టలేనప్పుడు ఆ తల్లి పడే బాధ అంతా ఇంత కాదు. వాళ్ళు ఆకలు అన్న మాటలున్నాయే, ఆ మాటలు చెవుల్లో సూదులు గుచ్చినట్టు అయిపోతుంది తల్లికి. అందుకే ఏడుస్తూ వెంటనే భర్త దగ్గరకు వచ్చింది, ఆయనకి నమస్కరించింది. ఏమిటి, ఎప్పుడూ అరుగు మీద కూర్చుని వేదన చదువుతావు, పిల్లల వేదన పట్టించుకోవా, పేదరికం పట్టి పీడిస్తోంది, ఇలా చుట్టుముట్టి పీడిస్తున్న పేదరికం నుంచి పిల్లల్ని రక్షించడానికి ఉపాయం ఆలోచించవేమి, అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడంటో గాల్లో దీపం పెట్టకూడదు కదా అని కొంచెం మెల్లగా ఆయనకి సలహా ఇచ్చింది. నిజమే భగవంతుడు ఉన్నాడు, కానీ నీ ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు అక్కడ గాల్లో దీపం పెట్టాం, దేవుడిదే భారం అంటే ఆయన ఎందుకు చూస్తాడు దాన్ని? నువ్వు కావాలని నదిలో దూకకూడదు, నదిలో పొరపాటును పడిపోతే కృష్ణ రక్షించమంటే రక్షిస్తాడు. నేను నదిలోకి దూకుతా కావాలని ఎందుకు రక్షించడం చూస్తానంటే ఎందుకు రక్షిస్తాడు? రక్షించడు. మూర్ఖత్వం వేరు, అందుకే సముద్రంలోకి మూర్ఖత్వంతో వెళ్ళొద్దంటాను. నువ్వు మూర్ఖుడివి పెడితే ఆయన రక్షించడు, పొరపాటును జారి పెడితే రక్షిస్తాడు. తలుచుకుంటే అది తెలుసుకోవాలి మనం. నీకు అన్నీ తెలుసు, అయినా ఇప్పుడు చెబుతున్నాను. బాలసఖుడైన ఆ పద్మపత్ర నేతృగాననేగి దారిద్ర్యాంధకార మగ్నులైన మమునుద్ధరింపు హరికృపా కటాక్షరవి దీప్తి వడసి మహాత్మాగా నీవు. నీకు చిన్నప్పటి మిత్రుడు కృష్ణుడని చెప్పావు నాతో, ఆయన పరమాత్మ అని నాకు తెలుసు. పద్మాక్షుడు, వాసుదేవుడు, శ్రీకృష్ణుడు ప్రస్తుతం ద్వారకా నగరాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళు. దారిద్ర్యం అనే కటిక చీకట్లో కొట్టుమిట్టాడుతున్న మనల్ని శ్రీకృష్ణుని అనుగ్రహం అనే సూర్యకాంతితో రక్షించు. బాగా చీకటి వచ్చింది, అప్పుడు సూర్యకాంతి వస్తే ఏమవుతుంది? ఈ చీకటి తొలగిపోతుంది. మన దారిద్ర్యం కటిక చీకటి, శ్రీకృష్ణుని అనుగ్రహం సూర్యకాంతి. ఆ సూర్యకాంతితో ఇందులోంచి మమ్మల్ని ఉద్ధరించు, బయట పారవేయి. అంటే కృష్ణుడిని పట్టుకుని సంపదలు పొందు అనగానే ఒక్క క్షణకాలమైన ఆశ్చర్యము ఆనందము ఇవన్నీ పొందాడు. ఆహా, ఎంత మంచి సలహా ఇచ్చావు. నిజమే, ఎప్పుడూ కుటుంబం గురించి పట్టించుకోకుండా ఉండడం మహాపాపం అనుకున్నాడు. వెంటనే ఒక్క క్షణం కళ్ళు మూసుకుని కృష్ణుడు తలుచుకున్నాడు. ఇది కృష్ణుని యొక్క సందేశం అనిపించింది ఆయనకి. అనిమానిని పలికిన
ఆ సునయోక్తుల కనరి భూమి సురుడా కృష్ణుంగననేగుట ఇహ పర సాధన మగునని మదిదలంచి తన సతితోడన్.
భార్య పలికిన పలుకులకి సంతోషించాడు ఆయన. ఇవి చాలా మంచి మాటలు, అద్భుతమైన మాట చెప్పావు. దారిద్ర్యం నుంచి బయటపడడానికి ఏ క్షుద్రుండో పనికి మాలిన వాడినో ఆశ్రయించమనకుండా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు లక్ష్మీ వల్లభుడైన కృష్ణుణ్ణి ఆశ్రయించమన్నావు, ఇప్పుడు నేను నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆయన దగ్గరికి వెళ్ళడం వల్ల ఇహము పరము రెండూ లభిస్తాయి. ఈ లోకంలో సంపదలు వస్తాయి, ఆయన దర్శనంతో పరలోకం రాకుండా ఉంటుందా, మోక్షం వచ్చి తీరుతుంది. కానీ నిత్యదానము నైమిత్తిక దానము అని రెండు దానాలు ఉన్నాయి. మళ్ళీ నిత్యదానం రెండుగా, నైమిత్తిక దానం రెండుగా వెరసి నాలుగు రకాలు చెప్పారు. నిత్యదానం అంటే రోజు ఇలా పురాణానికి వస్తున్నప్పుడు 10 రూపాయలు 20 రూపాయలు వేయడం, లేదా గుళ్ళోకి వెడితే 1 రూపాయి వేయడం, యజ్ఞం దగ్గరికి వెడితే ఏదో తోచింది ఇవ్వడం, ఇది నిత్యదానం. ఇది మళ్ళీ రెండు రకాలన్నమాట. నిష్కామదానం అంటే కోరిక లేకుండా వేయటం, లేదా ఏదో పురాణం విన్నాం కదా, యజ్ఞం చేయించుకున్నాం కదా, యజ్ఞం వల్ల మనకి ఏం ఫలితం వస్తుందో ఏమిటో తెలియదు కదా, పోనీ దక్షిణ ఇద్దాం ఫలితం వస్తుంది అని అక్కడ ఏదో తోచింది ఇవ్వడం. నిత్యదానాల్లో కూడా కామదానం నిష్కామదానం అనమాట. ఫలితం కోసం చేయటం, ఫలితం కూడా ఆశించకుండా అక్కడ వేసిపోవటం. ఇక నైమిత్తిక దానం అంటే ఏదో ఒక కారణం వల్ల దానం చేయటం. ఈ పూట నేను అసత్యమాడాను, అసత్య దోషంతో పోవడానికి దానం చేస్తున్నాను, లేదా ఏదో మహాపాపం చేశాను, ఈ పాపం నుంచి బయటపడడానికి బ్రహ్మహత్యో శిశుహత్యో ఇంకోటో చేశారుగా, ఈ పాపాలు పరిహారం అవ్వడానికి దానం చేయటం. పాప పరిహార దానం లేదా కాంక్షతో చేసేటటువంటి దానం, ఇటువంటివి నైమిత్తిక దానాలు అంటారు. ఈ విధంగా నిత్య నైమిత్తిక దానాలు చేయాలి. అందులో ఈ నిత్య నైమిత్తిక దానాలు స్వార్థ ప్రయోజనం ఆశించేవి. వీటికి సంబంధం లేకుండా మరొక విచిత్ర దానం ఉన్నది, అదేమిటి? భగవంతుడి దగ్గరికి, శిశువు దగ్గరికి, అనారోగ్యవంతుడి దగ్గరికి, ప్రభువు దగ్గరికి, మిత్రుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి ఇవ్వకుండా వెళ్ళకూడదు, రక్తహస్తాలతో వెళ్ళకూడదు. ఓ మహారాజు దగ్గరికి వెళ్ళాం, ఏదో ఒకటి ఆయనకి పెట్టాలి అక్కడ కానుక. గురువుగారి దగ్గరికి వచ్చాం, ఏదో ఒకటి అక్కడ తోచింది పెట్టాలి. అలా పెట్టకపోతే మానేయమని కష్టమా? మళ్ళీ వంకతో మానేయడం కాదు, కుదిరితే. శిశువు దగ్గరికి వెళ్ళాం, పిల్లలను చూడడానికి వెళ్ళేటప్పుడు కూడా, పిల్లలకి వస్తున్నామండి, మీ పిల్లలకి చెవులకు కుండలాలు పెట్టమా అండి, లేకపోతే బట్టలు ఇవ్వమా అండి, లేకపోతే పువ్వు ఇవ్వమా, పండు ఇవ్వమా అని ఏదో ఒకటి ఇవ్వాలి. దిక్మాల చక్రట్లు ఇవ్వకండి, వాళ్ళ పళ్ళు పాడైపోతాయి. అలాగే మిత్రుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. కృష్ణుడు దేవుడు, నా మిత్రుడు, ప్రభువు నా సమస్తం. అటువంటి కృష్ణుడి దగ్గరికి వెళుతున్నప్పుడు కానుక తీసుకుపోతే ఎలా? నీవు చెప్పినట్లు వెడదాను అక్కడికి, తప్పక వెడతాను ద్వారకా నగరానికి. నీవు చెప్పిన ఎట్ల రాజీవ నేతృపాద పద్మంబులాశ్రయం పంగమనకు పరమ శోభనము ఆ చక్రపాణికిప్పుడు కానుకేమైన కొంపోవగలదే మనకు. నీవు చెప్పినట్టే పద్మాక్షుడైన కృష్ణుణ్ణి చూడటానికి వెళ్ళడం వల్ల మనకి పరమశుభములు కలుగుతాయి, ఇహపరాలు రెండూ లభిస్తాయి. కానీ అంతటి పరమాత్మ దగ్గరికి, మిత్రుని దగ్గరికి, ప్రభువు దగ్గరికి వెడుతున్నప్పుడు కానుక తీసుకువెళ్లకుండా ఎలా వెడతాం? ఏదన్నా ఒక్క కానుక ఉంటే చూడు, ప్రజెంటేషన్ ఏదన్నా పార్సిల్ చేసి ఇస్తే ఈ పార్సిల్ ఆయనకి ఇస్తాను అనగానే ఆవిడ మన ఇంట్లో ఉంటే ఆయన దగ్గరికి ఎందుకు పెడతాం అనుకున్నది పాపం. నిజంగా ఇంట్లో ఏమీ లేకే కదా పిల్లలు బాబోయ్ అన్నం అంటున్నారు, ఇంట్లో ఏమీ లేదు తినడానికి. కానీ సంస్కృతంలో చెప్పారు, యాచిత్వా చతురో ముష్టిన్, మూలంలో ఉంటుంది, యాచిత్వా చతురో ముష్టిన్ విప్రాన్ పృథుక తండులాన్. వెంటనే అలాగే అన్నది, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది, నాలుగు పిడికెళ్ళు అటుకులు యాచించింది. పక్కనున్న విప్రుల దగ్గరికి వెళ్ళి నాలుగే నాలుగు గుప్పెళ్ళు అటుకులు యాచించి ముష్టెత్తి తీసుకొచ్చింది. అడగడం వాళ్ళకి అలవాట్లేదని చెప్పాం కదా, పొరపాటున అడగరు కదా. ఇప్పుడు ఎందుకు అడిగారు? తమ కోసం అడగకూడదట, కానీ భగవంతుని కోసం యాచించడం కూడా పుణ్యం, గుర్తుపెట్టుకోండి. దైవ కార్యమునకు యాచించిన వాడికి వచ్చే పుణ్యం అంత ఎంత కాదు. అందుకనే గుడులు కట్టేటప్పుడు తన దగ్గర ఎంత డబ్బున్నా, ఏమండి కాస్త డొనేషన్ ఇవ్వండి, ఏమండి ఫ్లోరింగ్ చేస్తున్నాం ఇవ్వండి అని అడగచ్చు. దేవతా కార్యక్రమాలకు మాత్రం అడగాలి, అడగకుండా తను ఒక్కడే చేయకూడదట, పది మందిని కలిపి చేసుకోవాలి. అందుకనే మహాత్ములంతా గుడులు కట్టేటప్పుడు ఇక్కడ డొనేషన్ సేకరించబడును అని పెడతారనమాట. ఎంత గొప్పగా ఉంటుందో అది, ఇచ్చేవాడు ఉంటే ఎందుకు సేకరించం, డొనేషన్ సేకరించబడును, విరాళములు సేకరించబడును అంటారు. అలా అడిగి ఆ డబ్బులతో కట్టాలి, గుర్తుపెట్టుకోండి. అందుకని శ్రీకృష్ణుడి కోసం కాబట్టి ఈ నియమం పక్కన పెట్టి నాలుగు గుప్పెళ్ళు అటుకులు యాచించి పట్టుకొచ్చింది. తీరా వీటిని ఏదైనా ఒక పాత్రలో వేసి ఇచ్చి పంపిద్దామంటే ఇంట్లో ఒక్క పాత్ర లేదు, చిల్లు కొండలు, ఓటి కొండలు, అసలు ఇత్తడి పాత్రలే లేవు పాపం, మట్టి పాత్రలు తప్ప అన్నీ చిల్లే. ఆ చిల్లులకు అడుగున మట్టి పెట్టుకుని నీళ్లు తవ్వుతున్నారు, వాటితోటి ఏదో వండుకుంటున్నారు పులుసు అవి. ఇప్పుడు ఈ అటుకులు ఎలా పంపాలండి కృష్ణుడి దగ్గరికి? ఒక క్యారీ బ్యాగ్ లేదు, ఓ సూట్ కేసు లేదు. అప్పుడు ఆవిడ భర్త గారు పైన వేసుకునే కండువ తీసింది, ఆయన పైన ఇలాంటి ఒక కండువ వేసుకుంటాడు, ఇలాంటి కండువ కాదు, ఇలాంటి కండువ అయితే ఇంకే మంచి కండువ, మంచి అద్భుతంగా ఉంది, అంచుగించు. చిరిగిపోయి చిల్లులు పడిపోయిన కండువ అది, మాసిపోయింది, చెమట కంపుతో ఉంది, పాడైపోయింది. ఆ శిథిల వస్త్రాన్ని మడతల మీద మడతలు నానాయాత్ర పడి మొత్తం మీద చిల్లులు లేకుండా చేసి అందులో మూట కట్టింది టెండోయ్. అసలు ఎంత దుర్భర స్థితి! అందుకని కుచేలుడు అన్నారు ఆయన. అంటే చేలము వస్త్రము కూడా చెడ్డ వస్త్రం, కంపుకొట్టుదైపోయింది, చిరిగిపోయింది, అదే ఉతుక్కుంటూ కట్టుకుంటున్నాడు ఆయన. ఇటువంటి బతుకు ఎంత కష్టం అసలు ఆలోచిస్తే. అందుకని కు చెడ్డ లేక మలినమైన పాడైపోయిన చేలమును ధరిస్తాడు గనక, వస్త్రం ధరిస్తాడు గనక కుచేలహ. నేను చెప్పడం కాదు, అనిన అయ్యిల్తి ఔగాక ఎన్నుచు భర్త శిథిల వస్త్రంబు కొంగున
పృథుక తండులముల నొక కొన్ని ముడిచి నెయ్యమున ననుప చనియ గోవింద సందర్శనోత్సాహియగుచు.
ఆ అటుకుల్ని భర్తగారి ఈ శిథిల వస్త్రం కొంగున, ఈ కండువా కొంగున జాగ్రత్త పడి కష్టపడి ముడివేసింది. ఈ మూటను భుజం మీద వేసుకుని ఇక వెళ్ళు కృష్ణుడి దగ్గర కనగానే ఆయన వెంటనే కృష్ణుడి దగ్గరికి బయలుదేరాడు. వెడుతున్నంతసేపు, కృష్ణ, ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో, ఇటువంటి భార్య లభించింది, ఎందుకని ఇంత మంచి సలహా ఇచ్చింది. ఈ వంకతో, దారిద్ర్యము వంకతో, యాచన వంకతో నీ దర్శనం చేసుకుంటున్నాను. ఇవాళ నా కళ్ళు నిజంగా ఏ పుణ్యం చేసుకున్నాయో అనుకుంటూ బయలుదేరాడు.
ఇందీవరస్యాము వందిత సుత్రాము కరుణాలవాలు భాసుర కపోలు కౌస్తుభాలంకారు కామితమల్దారు సురుచిరలావణ్యు సురశరణ్యు హర్యక్ష నిభమధ్యు అఖిల లోకారాధ్యు ఘనచక్రహస్తు జగత్ప్రశస్తు ఖగకులాధిపయాను కౌసేయ పరిధాను పన్నగశయను అబ్జాతనయను మకర కుండల సద్భూషు మంజుభాషు నిరుపమాకారు దుగ్ధసాగర విహారు భూరి గుణసాంద్రు యదుకులాంబోధి చంద్రు కృష్ణు రోచిష్ణు విష్ణు సహిష్ణు జిష్ణు.
ఈయన బయలుదేరి వెడుతున్నాడు. ఈ పద్యానికి వెనక కొంచెం బ్యాక్గ్రౌండ్ విన్నాక అప్పుడు ఈ పద్యంలో ఉన్న సారాంశం తెలుసుకుంటే మీకు ఆనందం కలుగుతుంది. వెడుతున్నంతసేపు ఆయన లోపల ఏమనుకున్నాడు, అసలు నేను ద్వారకానగరం వెళ్ళగలనా లేదా, చాలా దూరం ఉన్నది, దాదాపు ఒక 40 మైళ్ళు దూరం ఉంది, ఎంత దూరం నడిచి ద్వారకానగరం వెళ్ళాలి, ఏదో పోనీ కష్టపడి వెళ్ళాననుకుందాం, వెళ్ళాక పరమ పవిత్రమైన సముద్ర మధ్యంలో ఉన్న నగరంలోకి వెళ్ళాలి, అక్కడికి కూడా కష్టపడి వెడితే అక్కడ కృష్ణుడి భవనం దగ్గర కాపల వాళ్ళు ఉంటారు, నేనంటే కృష్ణుడి మిత్రుడిని కానీ వాళ్ళు నాకు మిత్రుడు కారు కదా, కాబట్టి నన్ను చూడగానే ఎవడెవరా నువ్వు లోపలికి పోతున్నావు అంటారు. నేను కృష్ణుడు క్లాస్మేట్స్ అని చెప్పుకుందామంటే సిగ్గుగా ఉంది, నా ఒళ్ళంతా చిక్కిపోయి చెమట కొట్టుకుపోయి అసహ్యంగా ఉంది, పోనీ బట్టలు కూడా బాగాలేవు, ఇటువంటి ముష్టి శరీరంతో నేను జగత్తుకి తుష్టి కలిగించే పురుషోత్తముణ్ణి చూడ్డానికి వెళ్ళేటప్పుడు ఆయన నా మిత్రుడని ఎలా చెప్పను, చెబితే వాళ్ళు నమ్ముతారా, చీ పో అనవచ్చేమో, ఎక్కడి విప్రుడవు ఇందేలవచ్చదవని అడ్డపెట్టిరేని, ఎక్కడి వాడివిరా విప్రోత్తమా లోపలికి పోతున్నావు అని కర్రలతో లేక సోలాలతో లేక కత్తులతో నన్ను అడ్డుకుంటారు కాపలవాళ్ళు. అలా అడ్డుకున్నప్పుడు వారికి ఏమైనా పరిధానమిచ్చి ఏగెదనన్న, వాళ్ళకి లంచమిచ్చి లోపలికి పెడదామంటే ఊహింప అర్ధశూన్యుండ నేను. అంటే ఆ రోజులు కూడా లంచాలు ఉన్నాయో, మనమేం బెంగెట్టుకోకర్లా, లంచం ఎప్పుడూ ఉంటుంది, లంచం లేకపోతే కంచం ముందుకి కదలదు. పరిధానం అని చెప్పాడు సుస్పష్టంగా, వాళ్ళకి పరిధానమిచ్చి లంచమిచ్చి లోపలికి పెడదామంటే వాళ్ళకి ఏదైనా ఇవ్వడానికి నా దగ్గర ఉంటే నేనెందుకు పెడతాను, నా దగ్గర ఉంది బూడిదే, ఊహింప అర్ధశూన్యుండ నేను, అయినా నా భాగ్యం ఆ కృష్ణుడి అనుగ్రహం, ఇలా రకరకాలుగా అనుకుంటూ కృష్ణుడు తలుచుకుంటూ ద్వారకానగరం వచ్చాడు. ఎక్కడా ఎవ్వరూ అడ్డం కొట్టలేదు. అదేదో సినిమాలోనండి, కుచేలుడు ఏడుతుంటే కాపలవాళ్ళు తోసేశారట, కృష్ణాని ఏడుస్తూ కింద పడ్డాట. ఎంత అన్యాయం అది, ఎందుకు తీస్తారో తెలియదు కొన్ని సినిమాలలో పిచ్చి పిచ్చి వేషాలు అన్నమాట. కుచేలుండి ఒక్కడు తొయ్యలేదు, ఎందుకో తెలుసా, ద్వారకానగరంలో బ్రాహ్మణుండి అడ్డుకున్నవాడు ఒక్కడు లేడు, అది ద్వారకానగరం గొప్పతనం. ఈయన అందుకే హాయిగా వెళ్ళిపోయాడు. అందున పేదవాడిని ఇంకా గౌరవిస్తారు ఇక్కడ. ఇదేమన్నా భూలోకమా, మంచి టిప్ టాప్గా డ్రెస్ చేసుకుంటూ లోపలికి వాళ్ళనిచ్చి పనికి మాలిన వాడిని బయటకు తోసేయడానికి, ఇప్పుడు మంచి గడ్డం గడ్డం పెంచుకున్నవాడే స్వామీజీ లెక్క అనమాట. కొన్ని సమయాల్లో నాకు ఇబ్బంది వస్తుంది, ఎందుకు తెలుసా, నా పక్కనే మంచి గడ్డం వాళ్ళు కొంచెం దిట్టంగా ఉన్నవాళ్ళు ఉంటున్నారు, నన్ను చూసి నన్ను స్వామీజీ అనుకోవట్లేదు. గుళ్ళో కొడుతున్నప్పుడు వాసుదేవ అంటుంటే అందరూ ఆయనకి దండం పెట్టారు, సూర్యబాబు గారికి, లేకపోతే మా జాంబవంతుల వారికి దండం పెడుతున్నారు, వాళ్లే గురువులు అనుకుని నన్నేం పట్టించుకోవట్లేదు. అందులో కొంచెం బక్క చెక్కి ఏదో మామూలుగా వేసేసుకుని పోయిన చొక్కా లేకుండా పెడుతూ ఉంటే, గడ్డం లేకుండా పెడుతూ ఉంటే ఏం పట్టించుకుంటారు, దీనివల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. అందులో ఉపన్యాసంలో అయినా పెట్టుడి గడ్డం పెట్టుకుంటే వదిలిపోతున్నాం అనిపిస్తుంది నాకు కనీసం. ఈ గడ్డాన్ని బట్టేనే విలువ వస్తుందేమని. అడ్డంగా గడ్డం పెరిగితే చాలా లాభాలు ఉంటాయి కొన్ని సమయాల్లో. ఈ గడ్డం ఎన్నో రకాల అడ్డాలని కాపాడుతుంది అనమాట. ఇది చూడగానే పెద్దవాళ్ళు అనుకుని గౌరవించేస్తా అనమాట. ఇప్పుడు ఆ తాతగారిని చూడగానే అయ్యి బాబోయ్ మహానుభావుడు వ్యాసుడు అనిపించట్లేదా, మన సూర్యబాబు గారు చూడగానే ఆయనే సుఖుడు అనిపించట్లా, సుఖుడు కాకపోయినా. కాబట్టి ఏమవుతుందన్నమాట, ఇది చాలా ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు కాదండి, ఇదివరకు ఇంకా ఇబ్బంది పడ్డాను. గుడివాడలో అక్కినేని నాగేశ్వరరావు గారి కాలేజ్, ఏఎన్ఆర్ కాలేజ్ అని ఉంది, అందులో నన్ను అవధానానికి పిలిచారు. అది నాగేశ్వరరావు గారు స్వయంగా సభకు అధ్యక్షుడు. ఆ అవధానానికి వెళ్ళాను. నాకు పక్కన రైలు, మాకు అప్పటికి సొంత కార్లు ఎక్కడున్నాయి, ఏనాటి మాట ఇదంతా. అప్పుడు కార్లు చాలా కష్టం, 2004 నుంచి కారు వచ్చింది కానీ అంతపూర్వం కారులు లేవు, బేరే. తేరా బస్సు దిగాము మేము, ఏలూరులో బస్సు ఎక్కి గుడివాడలో దిగాము. నాతో పాటు అప్రస్త ప్రసంగం చేయడానికి మల్లంపల్లి ఏకోరావు గారు తణుకుని వచ్చారు. ఆయన మంచి దట్టంగా పంచి కట్టుకుని వచ్చేసాడు. ఆయన ఈ మాత్రం ఉండేవాడు, ఇంకొంచెం బొత్త ఉండేది, ఇప్పుడు కొంచెం తగ్గిందో ఉందో తెలియదు కానీ ఆయన నేను దిగ్గానే కారు వచ్చింది ఆ బస్టాండ్కి. వాడు వచ్చి ఆయన సూట్ కేసు తీసుకుని ఆయన దండం పెట్టి ఎక్కిచ్చాడు. నేను వెరిమొహం వేసుకుని ఉన్నాను, బక్క చిక్కిపోయి ఫ్యాంటు షర్టు వేసుకున్న కుర్ర పీనుగు నేను. పోనీ ఆయనైనా ఆయన అవధానం చెప్పట్లా, దర్జాగా వెళ్ళిపోతున్నాడు. ఈ పక్కన ఉన్న వాళ్ళు చెప్పద్దు, దండం పెట్టేసి సూట్ కేసులు అక్కుంటే ఆయన సూట్ కేసు తీసుకోండి అని ఆయన వెళ్ళి కూర్చున్నాడు. ఇంతలోనూ నేను కూడా వస్తుంటే ఈయన ఎవరండి అని అడిగాడు ఆయన. అప్పుడు చెప్తున్నాడు ఆయన, ఈయన అవధానని. సరే ఎక్కాం. ఎక్కిన దగ్గర ఇదే సమస్య మాకు, పంచె కొట్టుకుని స్టేజీ మీదకి వెళ్ళిదా ఆక దండాలు ఆయనకి, నేనేమో పక్కన వెరమోహం వేసుకు చూడడం. ఒక్కసారి స్టేజీ మీదకి వెళ్ళి గొంతు తిప్పాక ఆయన ఎవరు పట్టించుకోలేదు, నన్నే పట్టించుకున్నారు, అది వేరే విషయం అనుకోండి. కాబట్టి ఈ గడ్డాలు ఈ తంతులు ఎంతవరకు గురువుగారు గొంతు తిప్పిన వరకే. ఒక్కసారి గురువుగారు గొంతు విన్నాక ఇక మళ్ళీ పురాణం విన్నాక అప్పుడు ఎవరు గురువో ఎవరు బరువో తెలుస్తుంది అనుకోండి. సరదా కోసం చెప్తున్నాను కానీ కొన్ని ఇబ్బందులు ఇది. కాబట్టి ఏంటన్నమాట, ఈ పేదవాడైనటువంటి ఆయనని చూచి ఎవరైనా ఆపుతారేమో అని ఆయన అనుకున్నాడు. కానీ ఇక్కడ మాత్రం అలాంటి వేషభాషలు చూడకుండా డైరెక్ట్గా వదిలేశారు. ఆయన హాయిగా శ్రీకృష్ణుడి యొక్క మందిరాలు వెతుక్కుంటూ ఉన్నట్ట. ఆ సమయంలో కృష్ణుడు రుక్మిణీ మందిరంలో ఉన్నాడు. రుక్మిణీదేవితో పాటు చక్కగా మనం భేంటు ధారకు వెళ్ళాం కదా, అక్కడే ఉంది ఒక మంచి పరుపు. ఆ పరుపు మీద మెత్తని హొసతూలికా తలప మీద కూర్చున్నాడు, రుక్మిణితో సరదాగా మాట్లాడుతున్నాడు. ఆవిడ కొంగిలా పుచ్చుకున్నాడు. ఆ సమయంలో ఎక్కడో కిలోమీటర్ దూరంలో కనబడ్డాడు ఈ కుచేలుడు. దూరంగా ఉన్నటువంటి ఆ పరమాత్మని ఈ కుచేలుడు చూసిన పద్యం అన్నమాట ఇది. ఆయన ఎలా ఉన్నాడు, ఇందీవరస్యాము నల్ల కలువు పువ్వు వలె ఉన్నాడు ఆయన. నీలమేఘఛాయాశరీరుడైన కృష్ణుడు ఎల్లవేళలా మేఘం అనరు కదా, నల్ల కలువుని చూసే ఉంటారు కదా, మన పీఠంలో చాలాసార్లు చూపించారు. అలాంటి రంగులో ఉన్నాడు. వందిత సూత్రాము ఇంద్రుడు కూడా నమస్కరిస్తాడు ఆయనకి, ఇంద్రుడి నమస్కారాలు అందుకుంటాడు ఆయన. కరుణాలవాలుడైన ఆయన శరీరం కరుణకి నిలయం. బొగ్గలు తళుక్కు తళుక్కుని మెరిసిపోతూ ఉంటాయి. కొంతమంది బొగ్గలు మెరవడానికి అవేవో అంటించుకుంటూ ఉంటారు దిక్కుమాల మేకప్పులు, కానీ ఆయనకి ఏ మేకప్ అక్కర్లేకుండా తనంత తానే ఆయన శరీరం కప్పైనా సరే నల్లవాడైనా మెరిసిపోతూ ఉంటాయి. కౌస్తుభమనే మణిని మెడలో అలంకరించుకున్నాడు. కోరుకున్న వాళ్ళకి కల్పవృక్షం వంటి వాడు ఆయన. ఆయన శరీరం ధగధగ వెలిగిపోతుంది, లావణ్యస్వరూపుడైన. దేవతలకు అభయం ఇచ్చేటటువంటి వాడు ఆయన. గరుత్మంతుడి మీద ప్రయాణం చేసేవాడు ఆయన. పట్టు వస్త్రం ధరించుకున్నవాడా పరమాత్ముడు. ఆదిశేషుడి పానుపు మీద పడుకునే పరమాత్మ. అబ్జాతనయ్యను తామర పువ్వులాంటి కళ్ళు కలిగిన వాడు ఆయన. చెవులకి మకరకొండలాలు ధరించాడు. మంజు భాషు ఆయన మాట్లాడితే మధురంగా ఉంటుంది, ఇంకా వినాలనిపిస్తుంది. మంజులమైన వాక్కు కలిగిన వాడు. నిరుపమాకారు ఆకారాన్ని దేనితో పోల్చలేము, పోల్చడానికి వీలు కానంత, ఉపమించడానికి వీలు కానంత అద్భుతమైన ఆకారం అది. సాధారణంగా అందంగా ఉంటే చంద్రుడితో పోలుస్తాం, చంద్రుడి కంటే ఈయన అందగాడైతే ఈయన ఎవరితో పోలుస్తామండి. దుగ్ధసాగర విహారు పాల సముద్రంలో విహరిస్తూ ఉంటాడు ఆయన. భూరి గుణసాంద్రు గొప్ప గొప్ప గుణములకు నిలయుడాయన, ఉత్తమ గుణాలకి నిలయుడాయన. అంటే ఉత్తమ గుణములతో దట్టమైన వాడు అంటే అన్ని మంచి గుణాలున్నాయి. యదుకులాంబోధి చంద్రు యాదవ కులము అనే సముద్రమునకు చంద్రుడు. చంద్రుడు వస్తే సముద్రుడు ఉప్పొంగిపోతున్నాడా లేదా? అలాగే ఈ యాదవ కులం అనే సముద్రం కృష్ణుడు ఉంటేనే బాగా అభివృద్ధి పొందుతూ ఉంటుంది. అటువంటి విష్ణువుని సర్వవ్యాపకుణ్ణి, రోచిష్ణు మహాకాంతిస్వరూపుణ్ణి, జిష్ణు జయము తప్ప అపజయము ఎరగని వాణ్ణి, సహిష్ణు సహనగుణం కలిగినటువంటి వాణ్ణి కృష్ణుణ్ణి చూచాడు. కేవలం చూచాడు. చూచాక ఏం చేశాడు, ఆయనే కృష్ణుడు, ఎంత దూరంలో ఉన్నా కృష్ణుడిని చూడగలుగుతున్నాను అనుకుని దగ్గరికి వెళ్ళబోయాడు. కని డాయనంత కృష్ణుడు దళత్కంజాక్షుడు అప్పేద విప్రుని అశ్రాంత దరిద్ర పీడితు కృషీభూతంగు జర్ణాంబరున్ ఘన తృష్ణాతుర చిత్తు హాస్య నిలయున్ ఖండోత్తరీయున్ కుచేలుని అల్లంతని చూచి సంభ్రమ విలోలుండై డిగెన్ తల్పమున్. ఆ కృష్ణుడిని చూచి దగ్గరకు వెళ్ళబోతున్నాడు, ఎవరు కాపలవాళ్ళు ఆపలేదు, ఆయన ముందుకే వెడుతున్నాడు. ఎంతలో కృష్ణుడు చూసేటండో ఎక్కడి నుంచే, దళత్కంజాక్షుడు అంటే కదులుతున్న తామర పువ్వుల వంటి కళ్ళు కలిగినవాడు. దళత్ అంటే కదులుతున్నా ప్రకాశిస్తున్నా అని రెండు అర్థాలు. కృష్ణుడి కళ్ళు ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయి, కానీ ఇక్కడ ఆయన కళ్ళు కదులుతున్న తామర పువ్వుల్లో ఉన్నాయట. అంటే ఏమిటో మీకు అర్థమైందా? మన ఇంటికి ఎవరైనా వస్తే ఆ వ్యక్తి మీద మనకు అభిమానం ఉంటే వాడిని చూడగానే వచ్చావా అని కళ్ళు ఇలా విప్పారుస్తాం, ఇలా కదిలిస్తాం. ఆ వ్యక్తి మీద అభిమానం ఉంటే, అభిమానం లేకపోతే వచ్చావా వచ్చావా అబ్బే, కళ్ళల్లో ఏం మెరుపులు ఉండవు, ఉరుములు ఉండవు, మన కళ్ళు కదలవు, మన ఒళ్ళు కదలదు. అంటే వచ్చినవాడికి అర్థమైపోతుంది, ఏదో వచ్చేవాడు మనం పట్టించుకోవడానికి వెళ్ళిపోవచ్చు, కానీ ఆ వ్యక్తిని చూడగానే ఒక్కసారి సంభ్రమంతో ఇలా చూడాలన్నమాట. అప్పుడు ఆ చూపుల్ని బట్టి ఈ వ్యక్తికి మన మీద అభిమానం ఉందని తెలుస్తుంది. కృష్ణుడికి కుచేలుండి చూడగానే కళ్ళు అలా కదిలేయి, తామర పువ్వుల్లో కదిలేయి. అప్పుడే అర్థమైపోయింది కుచేలుడికి ఇతనికి మన మీద ఎంత ప్రేమ ఉందో అని. అందుకని దళత్కంజాక్షుడు అన్నారు. మెరిసిపోయాయి కళ్ళు, కదిలిపోయాయి కళ్ళు. ఆ పేద విప్రుణ్ణి చూచి దగ్గరకు వచ్చాడు. వాడు ఎలా ఉన్నాడు, అశ్రాంత దరిద్ర పీడితుడు. అందరికీ రిటైర్మెంట్ ఉంది, కోటవారు రిటైర్ అయ్యారు, వాళ్ళ ఆవిడ రిటైర్ అయ్యారు, కూచివారు రిటైర్ అయ్యారు, వసంతకుమారి గారు రిటైర్ అయ్యారు, ఆయన సత్యనారాయణ గారు రిటైర్ అయ్యారు, మా ఎంవిఎస్ సత్యనారాయణ గారు రిటైర్ అయ్యారు, వద్దిపతి రమణమూర్తి గారు రిటైర్ అయ్యారు, అందరూ రిటైర్ అయ్యారు. కానీ ఈయన దారిద్ర్యానికి రిటైర్మెంట్ లేదట, ఎప్పుడు దరిద్రం పట్టి పీడుస్తోందట, మాయదారి దరిద్రం. అసలు అదేమిటో తెలియదండి, అన్నిటికీ రిటైర్మెంట్ ఉంటుంది కానీ దరిద్రానికి రిటైర్మెంట్ ఉండకపోతే ఎలాగా? అంటే ఎల్లప్పుడూ దరిద్రంతో పీడింపబడుతున్నాడు ఆయన. అందరూ ఉద్యోగంలో సర్వీసులో ఉంటే ఈయన దారిద్ర్యం అనే సర్వీసులో ఉన్నాడనమాట. కృషీభూతాంగుడు, అవయవాలన్నీ పేదరికం వల్ల ఎండిపోయి బక్క చిక్కిపోయాయి. కొంతమంది బక్క చిక్కిపోయినా అది పేదరికంలో కాదండి, కొంతమంది ఎంత తిన్నా ఒక్కొక్కరు ఉంటారు, ఏక ఎంత తింటారు అలా పొట్టిగా సన్నగానే ఉంటారు. అది చూసి మోసపోకండి, వాళ్ళు పాతి ఇడ్లీ తినగలరు కావాలంటే. ఈయన మాత్రం అలా కాదు, తిండి లేక చిక్కిపోయాడు బాగా, అవయవాలన్నీ ఎండిపోయాయి. జీర్ణాంబరున్, వస్త్రం కూడా జీర్ణమైపోయింది, చిరిగిపోయింది, చివికిపోయింది. ఘన తృష్ణాతుర చిత్తు, గొప్ప దాహంతో పీడింపబడుతూ కంగారు పడుతున్నాడు, నడిచి నడిచి దాహం పట్టుకుందనమాట. అందువల్ల కాస్త అప్పుడప్పుడు నీళ్లు దానం చేస్తూ ఉండాలి, అందువల్ల బాగా దాహబాధతో పీడింపబడుతున్నాడు. హాస్య నిలయున్, ఆయన చూస్తే నవ్వొస్తుందనమాట, రూపాన్ని చూస్తే అందరూ నవ్వుకుంటారు, ఇది హెడ్రైలా ఉంటారా మనుషులు అని నవ్వుకుంటున్నారట పాపం. ఖండోత్తరీయున్, ఉత్తరీయం కూడా ముక్కలు చేయబడింది, చిరిగిపోవడం వల్ల కట్ చేసి మరీ పంపింది వాళ్ళ ఆవిడ. అటువంటి కుచేలుణ్ణి ఆ దూరం నుంచే చూచి టక్కున రుక్మిణీదేవిని విడిచి పరుగు పరుగున దగ్గరికి వెళ్ళాడు. అంత ప్రేమతో దగ్గరికి వెళ్ళాడు. కరమర్ధి నెదురుగాదని పరిరంభణమాచరించి బంధు స్నేహస్ఫురణం దోర్తెచ్చి సమాధరమున కూర్చుండబెట్టి తన తల్పమునన్. ఎంతో ప్రేమతో ఆత్మీయతతో దగ్గరికి వెళ్ళి రెండు చేతులు చాచి కౌగిలించుకుని తీసుకొచ్చాడు. చెమటతో కంపుతో ఉన్నాడు ఆయన. ఆ రూపాన్ని చూచిన వాళ్ళు ఎవరైనా ఏమనాలి, మామూలు వాళ్ళైతే, ఓ సాధారణ మిత్రుడైతే, ఒరే ప్రయాణం చేసి వచ్చావు కదా, అందులో ఈ కరోనా వచ్చాక అసలు ఇంట్లోకి రానివ్వట్లేదు, తొందరగా తొందరగా బాత్రూంలో చేతులు అవి కడుక్కురా, అదేదో శానిటైజేషన్ చేసుకో అంటున్నారు. అవునా? కానీ కృష్ణుడు అలా కాకుండా ఆ చెమట శరీరాన్ని దగ్గరికి తీసుకుని ప్రేమగా ఇలా కౌగిలించుకుని ఆ చెమట ఒంటికి పట్టించుకున్నాడు. అందుకని ఆ మహానుభావుడు బ్రహ్మణ్యదేవుడు. భక్తుల పాలిటి కల్పవృక్షం, ఆయనకి ఇవేమీ లేవు, పట్టింపులు లేవు, వెళ్ళి కౌగిలించుకుని ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకున్నాడు. తన మంచం మీద కూర్చోబెట్టాడు. ఆ మంచం మీద కూర్చుంటే ఈ చెమట వల్ల మంచం పాడైపోతుంది తెలుసా, దుప్పటి ఎంత ఖరాబ్ అయిపోతుంది, అయినా కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుని చేతిలో చెయ్యేసాడు, భార్యని పిలిచాడు, బంగార పళ్ళెని తెప్పించాడు. బంగార పళ్ళెంలో రెండు కాళ్ళు పెట్టాడు. నడిచి నడిచి వచ్చిన ఆయన కాళ్ళు చెప్పులు లేకపోవటం వల్ల అసహ్యంగా ఉన్నాయి. అయినా భార్యామణి బంగారపు చెంబుతో నీళ్లు పోస్తూ ఉంటే ఆ నీళ్లతో తాను కాళ్ళు బాగా కడిగేశాడు. కడగడంతో ఆయన కాళ్ళు తామర పువ్వులు అయిపోయాయి, పవిత్రంగా మారిపోయాయి. ఆ నీళ్లు మళ్ళీ నెత్తి మీద చల్లుకున్నాడు. సిగలో పువ్వుల దండ పెట్టాడు, గోవు దానమిచ్చాడు, ఒంటికి చందనం పూశాడు. ఇవన్నీ అయ్యాక అప్పుడు ఆయన్ని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. మిత్రమా, ఎన్నాళ్ళయ్యింది నిన్ను చూచి. అవును, చెమట ఇంకా వస్తున్నట్టుందే రుక్మిణి, విసురు అన్నట్ట. రుక్మిణీదేవి నెమలేకల విసిరికర్ర తీసుకుని విసిరింది. అప్పటిదాకా చెలికత్తులు వీళ్ళకి విసురుతున్నారు, ఇప్పుడు రుక్మిణి విసిరింది. ఇది యోగం అంటే అనుభవిస్తే అనుభవించాడు కానీ దారిద్ర్యం మంచి జాతకం వచ్చేసింది అనమాట ఒక క్షణకాలం. ఇటువంటి కథలు శ్రద్ధగా వినాలి, దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మీలాంటి వాళ్ళు, వైరాగ్యం కలిగిన వాళ్ళు శ్రద్ధగా వినాలి. కృష్ణానుగ్రహం మీకు గ్యారంటీగా కలుగుతుంది. మిత్రమా, ఎలా ఉన్నావు, ఏమిటని కురుసేన ప్రశ్నలు వేస్తూ ఉంటే ఈ పక్కన చెలికెత్తులు ఉంటారు కదా, రుక్మిణీదేవి చెలికెత్తులు, వాళ్ళు ఇలా నోరు నొక్కుని, ఏమి యోగం ఇది, వీడెవడండి ఎంత అదృష్టవంతుడు, వాడిని చూస్తే మనకు అసహ్యం కలుగుతుంది. కృష్ణుడేమో తన పరుపు మీద కూర్చోబెట్టుకున్నాడు, పైగా రుక్మిణీదేవిని విసరమంటున్నాడు అని వాళ్ళలో వాళ్ళు గొనుక్కున్నారట. పైకి అనకుండా దూరంగా వెళ్ళి మాట్లాడుకున్నారు, దగ్గరగా మాట్లాడకూడదు కదా. కొంతమంది ఎన్ని చెప్పినా సెల్ ఫోన్లు మోగిస్తూ ఉంటారు దిక్మాల గొడవ, అది డిస్టర్బెన్స్ కదా కథకి. అలాగే కృష్ణుడు కుచేలుడు మాట్లాడుకుంటే డిస్టర్బ్ చేయకూడదు, ఫోన్లు మోక్కకూడదు, అందుకని దూరంగా వెళ్ళి మాట్లాడుకున్నారట. వాళ్ళకున్న ఔచిత్యం గొప్పదిలేండి, మరి కృష్ణుడి దగ్గర ఉండడం వల్ల ఔచిత్యం వచ్చింది. ఏమి తపంబు చేసెనుకో ఈ ధరణీది విజోత్తముండు తుల్వామున యోగి విస్ఫురదుపాస్యకుడై తనరారు ఈ జగత్స్వామి రమాధినాథు నిజ తల్పమునన్ వసించియున్నవాడు ఈ మహనీయమూర్తికెనయే ముని పుంగవులు ఎంతవారలు తన మృదు తల్పమందు వనితామణియైన రమాలలామ పొందును ఎడగాదలంపగా యదుప్రవరుండెదురేగి మోదముందనుకగా కౌగలిల్చి ఉచిత ప్రకరంబుల సేదదీర్చే ఈతనికెనయే మహనీయులెవ్వరు. ఆహా, ఈతను ఎంత గొప్పవాడో, ఈ జన్మలో కాదు పూర్వజన్మలో ఏమి తపస్సు చేసి ఉంటాడో. పూర్వజన్మలో మహాతపస్సు చెయ్యకపోతే శ్రీకృష్ణ పరమాత్ముడు సకల లోకాలకి అధినాయకుడు ఆయన ఎదురుగుండా వెడతాడా, వెళ్ళి తన పరుపు మీద కూర్చోబెడతాడా. పైగా అప్పటి వరకు లక్ష్మీస్వరూపిణి అయిన రుక్మిణితో మాట్లాడుతున్నవాడు ఆవిడ కూడా పక్కకు గింటి ఈ మిత్రుడిని కూర్చోబెట్టాడు. లక్ష్మీదేవి కంటే ఈ ప్రపంచంలో ఆయనకి ఎక్కువ ఎవరు, ఆమెను కూడా కాదన్నాడే ఈయన కోసం. ఆయన తల్పం మీద కూర్చున్న సమయంలో కృష్ణుడు చేతిలో చెయ్యి వేస్తాడు, విసిరికర్ర విసిరిస్తున్నాడు, ఆవిడ చేత వేవనలు ఇప్పిస్తున్నాడు, కౌగిలించుకుంటున్నాడు, మాట్లాడుతున్నాడు. ఈ మహనీయమూర్తికి అనయే ముని పొంగవులు ఎంతవారలను, ఎంత గొప్ప మునులైనా ఈయనకి సాటి వస్తారా, పూర్వజన్మలో ఇతడెవడో మహాయోగి అయి ఉంటాడు అని వాళ్ళు అనుకుంటూ ఉండగా ఇప్పుడు కృష్ణుడు, మిత్రమా ఇద్దరం కలిసి గురువుగారు సాందీపని దగ్గర చదువుకున్నాం 64 రోజులు మన ఇద్దరం కలిసి చదువుకున్నాం. ఆ రోజులు ఇంకా గుర్తున్నాయా, నీకు గుర్తుందో లేదో. ఒకరోజు గురువుగారు ఇంట్లో లేని సమయంలో గురుపత్ని మనల్ని పిలిచింది. గురువుగారు చెప్పిన పని ఎలా చేస్తామో గురుపత్ని చెప్పిన మాట కూడా అలాగే చేయాలట, వినాలి, అది శాస్త్రం. గురుపత్ని ఎంత కోపగించినా ఆ కోపాన్ని తట్టుకుని నువ్వు కొట్టినా తిట్టినా నీ పాదాలు వదనలను అన్నవాళ్ళు ఈ జన్మలోనే తరిస్తారని శాస్త్రం. అలా మనం ఆమెను సేవించాం, ఆవిడ కూడా మహాత్మురాలు. ఒకరోజున సూర్యుడు అస్తమించడానికి కొంచెం ముందు ఈ ఇద్దరినీ పిలిచింది ఆవిడ. పిలిచి అది కృష్ణుడు చెబుతున్నాడు ఇప్పుడు మిత్రుడితో, నాయనలారా రేపు మన ఇంట్లో యజ్ఞం ఉంది, యజ్ఞం వల్ల ఏం ఫలితం అని అడక్కండి, అడగకుండా అడవికి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి చితుకులు దర్భలు మొదలైనవన్నీ తండి, అడవి పళ్ళు తండి, వన్యములు తండి అన్నది. అప్పుడు కృష్ణుడు కుచేలుడు కలిసి చేతులు చేతులు పట్టుకుని సాయం సంధ్యా సమయంలో అడవికి వెళ్ళారట. దర్భలు మొదలైనవి తేవడానికి మొత్తం మీద యజ్ఞమునకు కావలసిన ఫలసమిత్కుశ కుసుమాది బహుపదార్థ తతులు తేవడానికి బయలుదేరారు. తీరా అడవికి వెళ్ళగానే అప్పటిదాకా నిర్మలంగా ఉన్న ఆకాశం అంతా భయంకర వాతావరణంగా మారిపోయింది. నల్లని మేఘములు ఆకాశాన్ని ఆవరించాయి. ఇక చూడండి, ఘుమఘుమాయిత సంకుల ఘోర జీమూత పటల సంచన్నాభ్రభాగ మొగుచు చటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మొగుచు చండ దిగ్వేదండ తుండ నిభాఖండ వారిధారాపూర్ణ మసుధ మొగుచు విద్యోత మానోగ్ర ఖజ్జ్యోత కిరణ జిద్విద్యుజ్యుతిచ్చట విభవ మొగుచు అడరి జడిగురి యంగని నుడస్తమింప భూరి నీరంద్రని విడాంధకారమేచి సూచికాభేద్యమై వస్తుగు చరంబు గాని ఎట్లుండ మనమున వానదడిసి. నల్లని మేఘములు ఆకాశంలో దట్టంగా అలుముకున్నాయి. కారు మబ్బులు అంటే కారు అంటే నలుపు అనమాట. దట్టమైన మేఘాలు అలుముకుపోయాయి. పెద్ద పెద్ద ఉరుములు ఉరిమాయి. శబ్దాలు వచ్చేసాయి. ఇంతలో ఈ శబ్దములకు కంగారు పడినటువంటి పక్షులు కీచు బాచ్ కూచ్ కీచ్ అని అరుచుకుంటూ అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టాయి. అంతలోనే ఏనుగులు తమ తొండంతో దబ 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 ఆకాశంలో నుంచి నేల మీదకి నీళ్లు విడిచిపెడుతున్నాయా అన్నంత ఫోర్సుగా అంత భయంకరంగా ఆకాశం నుంచి వర్షం కురవడం మొదలుపెట్టింది. మామూలు ఏనుగులు కదట. ఈ భూమండలాన్ని మోస్తున్న ఐరావతం సుప్రతీకం మంజనం అభ్రమువు మొదలైనటువంటి ఏనుగులు తమ తొండాలతో ఢామ్ ఢామ్ అని నేల మీదకి నీళ్లతో కొడుతున్నట్టుగా ఉందన్నమాట ఆ శబ్దం. అలా తొండంలోంచి పడుతున్నట్టుగా కుండపోతగా దెమ్మరించినట్టుగా వర్షం దబ 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 పడిపోయింది. ఆ వర్షం దెబ్బకి శరీరం పచ్చడైపోయింది. మనకి సూదులతో గుచ్చినట్టుగా చినుకులు మీద పడుతూ ఉంటే తట్టుకోలేకపోయాం. ఇంతలోనే ఆకాశం పెళ్ళు పెళ్ళు అనే శబ్దంతో మెరుపులు మెరిసాయి. ఉరుములు ఉరిమై పిడుగులు కూడా పడిపోయాయి. ఆ మెరుపుల కంతిని కూడా చూడలేకపోయాం మనం. ఆకాశంలో నుంచి సూచికాభేద్యమై వర్షం కురిసింది. అంటే సూది కూడా పట్టడానికి వీలు కానంతలా దట్టంగా వర్షం కురిసిందనమాట. పడుతూనే ఉంది వర్షం. అలాగా మొత్తం సాయంకాలం నుంచి మర్నాడు ఉదయం వరకు పడింది టేకంగా వర్షం ఆ అడవిలో. ఆ సమయంలో ఏది గొట్టో ఏది మెట్టో తెలియలేదు. మన శరీరం మీద నుంచి వర్షం వెళ్ళిపోయింది, నీరు వెళ్ళిపోయింది, మనం కూడా కొట్టుకుపోతున్నాం. అయినా ఒకరి చేతులు ఒకళ్ళు గట్టిగా పట్టుకోవడం వల్ల నువ్వు గోతులో పెడితే నేను లాగాను, నేను నూతులో పెడితే నువ్వు లాగావు. ఇద్దరం ఒకళ్ళొకళ్ళు గట్టిగా పట్టుకుని బతికాం, లేకపోతే అప్పుడే కొట్టుకుపోయాం. ఇదంతా గురువుగారి కరుణ, గురుకటాక్షం వల్ల కానీ లేకపోతే ఆ వర్షంలో మనం బతికేవాళ్ళమా అని మళ్ళీ ఇదంతా గురువుగారికి ఇచ్చాడు ఆయన. అలా రాత్రంతా వణికిపోయాం. మీద నుంచి పాములు వెళ్ళిపోయాయి, దోమలు వెళ్ళిపోయాయి. వణికిపోతూ చలికి తట్టుకోలేక ఆకలి బాధతో ఏడ్చారట పాపం వాళ్ళు. ఓ పక్కన చలి, మరో పక్కన ప్రవాహం, అందులో కొట్టుకుపోతున్నారు. దీంతోపాటు నిద్ర లేదు, అలసట. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తిండి లేకపోవటం వల్ల మరొక నీరసం. ఇన్ని నీరసములతో గజగజలాడిపోయాం మనం. ఎలాగో ఆ రాత్రి గడిచింది. ఎలా బతికామో తెలియదు పాపం. క్రమంగా తెల్లవారింది. తెల్ల తెల్లవారెడి వేళం కల్ల కలమని కూసే పక్షిగణ మెల్లెడలన్ మెలమెలని ప్రొద్దు పొడుపున ధళధళమను మెరుగు దిగ్వితానము నిండెన్. తెల్ల తెల్లవారుతున్న సమయంలో సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించాడు. వెలుతురు సూర్యుడు యొక్క కిరణములు అంతటా ప్రసరించాయి. అత్యద్భుతమైన ఆ కాంతిలో క్రమంగా నీరు తగ్గిపోయి నేలంతా యథాస్థానానికి వచ్చింది. ప్రవాహం తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామో మనకి తెలియకుండా అయిపోయాం. సూర్యుడు వచ్చాడు, వెలుతురు వచ్చింది, ప్రవాహ జలం లేదు, కానీ ఎటెళ్లాలో తెలియదు, పైగా బురద. ఈలోపు అక్కడ గురువుగారు ఇంటికి వచ్చి వర్షం మొదలవుతూ ఉంటే ఏరే కృష్ణుడేడు కుచేలుడేడు అని అడిగట్టు పాపం. వాళ్ళని అడవికి పంపానండి, కానీ ఇలా వర్షం వస్తుంది అనుకోలేదు అనగానే ఆయన కంగారు పడే సాయంకాలం పూట ఎవరైనా పంపుతారా, ఎంత పని చేసావు, పాపం ఆ కృష్ణుడు లేకపోతే నేను ఉండగలనా, ఆ పిచ్చాడు అమాయకుడు ఆ కుచేరుడు లేకపోతే ఎలా ఉంటాను అని పాపం ఆయన నిద్రపోకుండా కర్ర వేసుకుని బయలుదేరాడు అడవికి. అది గురు శిష్యుల బంధం అంటే. పాపం శిష్యులు అడవిలో తడిసిపోతే ఆ రాత్రి ఆయన నిద్రపోలేదట. రాత్రంతా అడుగంతా తిరుగుతూనే ఉన్నాడు. నాయన కృష్ణ కుచేల కృష్ణ కుచేల అని తిరిగట్ట. అప్పుడు సాందీపని మన చొప్పరయుచును వచ్చి వాన సోకునను వలిల్ దెప్పిరిలుటగని ఖేదం బొప్ప తెల్లం పలికే అట ఓ వటులారా. అప్పుడు సాందీపని రాత్రంతా వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇంత బాధ ఆయన పడి చివరికి అడవిలో చిక్కుకుపోయిన మనల్ని చూచాడు, మనల్ని చూచి జాలిపడిపోయాడు. ఖేదం బొప్పతెలన్ అండం ద్వారా ఎంత బాధపడ్డాడో ఆలోచించండి. దుఃఖం పెళ్ళుబికి వచ్చిందనమాట మనల్ని చూచి. నాయనలారా, వటులారా, అంటే బ్రహ్మచారులారా, చదువుకునే వాళ్ళు పూర్వం బ్రహ్మచారులేనండోయ్, ఇప్పటికి మళ్ళీ వాట్సాప్లు చూస్తూ సినిమాలు చూస్తే ఇప్పుడు బ్రహ్మచారులు లేరు, అవివాహితులు మాత్రమే ఉన్నారు. అందుకని వటులారా అని ఒక క్షణం వాళ్ళని కౌగిలించుకుని ఏడ్చేశాడు ఆయన కూడా. ఎంత గొప్పవాడైనా ఈ పిల్లలు ఏమైపోయారు అని బెంగపెట్టుకున్నట్టండి ఆయన పాపం. ఎంత మంచి పద్యం రాశాడండి పోతన్ గారు ఇక్కడ. కటకట ఇట్లు మా కొరకుగా జను తెల్చి మహాటవిల్ సముత్కట పరిపీడనుంది తిరి కావున శిష్యులు మారుణంబు నీగుటకిది కారణంబు సమకూరడిబోయట మీద మీకు విస్ఫుట ధన బంధుదార బహుపుత్ర విభూతి జయాయురున్నతుల్. అయ్యయ్యో, నా కోసం నా యజ్ఞం కోసం రాత్రి వర్షంలో చిక్కుపడ్డారా, చీకట్లో యాతన పడ్డారా, పాములు మొదలైనటువంటి విషసర్పాల చేత బాధపడ్డారా, తిండి లేక అలమటించిపోయారా, ఎంత బాధపడ్డారు నాయన. అందుకే ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. మీరు మీ గురువుగారు రుణం ఇలా తీర్చుకున్నారు, అందుకే మీకు ఇక మీదట సకల శుభములు కూరుతాయి. అందులో ముందేమన్నాడు, ఇట మీద సమకూరెడిబో ఇట మీద మీకు విస్ఫుట ధన, గొప్ప ధనం వస్తుంది, గ్యారంటీగా మీరు ఐశ్వర్యవంతులు అవుతారు, ధనం వస్తుంది. ధనం వస్తే బంధువులు తమంత తామే వస్తారు. డబ్బులు వస్తే బంధువులు ఎందుకు రారు, అందరూ మన చుట్టాలి. ఇప్పుడు అంతకు పూర్వం ఎరగని వాడు కూడా అబ్బో ఆయన అండి మావాడండి అంటారు. కీర్తి ధనం ఉన్నవాడికి అందరూ చుట్టాలి. కాబట్టి ధనంతో పాటు బంధువులు ఉంటారు. దార పెళ్ళి కూడా అవుతుంది, భార్యలు వస్తారు. బహుపుత్ర పుత్రులు కూడా మీకు చాలామంది ఉంటారు. జయం కలుగుతుంది, ఆయు ఉంటుంది, విభూతి కలుగుతుంది, ఔన్నత్యం పొందుతారని గురువుగారు దీవించారు. గుర్తుందా ఈ కథ? ఎందుకండి కృష్ణుడు సరదా కోసం చెప్పాడు ఈ కథ? కాదు, గురువుగారు ఆశీర్వదిస్తే అది గ్యారంటీగా అయి తీరుతుంది. ఆనాడు గురువుగారు మనల్ని దీవించారు, అందులో నీకు విస్ఫుట ధనం రాలేదు, అందువల్ల బంధువులు రాలేదు, కానీ దార వచ్చింది, బహుపుత్ర ఇది గ్యారంటీగా వచ్చింది, విభూతి వచ్చిందా ఇంకా రాలేదు, జయం కలిగింది, జయం కలిగింది కాబట్టి నా దగ్గరకు వచ్చావు, ఆయు ఉన్నది, ఔన్నత్యం ఉన్నది, ఇంకా గురువుగారు దీవించిన దాంట్లో ధనం రావాలి, ధనం వల్ల బంధువులు రావాలి, అప్పుడు విభూతి రావాలి, దానివల్ల ఔన్నత్యం పొందాలి. ఆ గురువుగారి ఆశీర్వచనం వల్ల వాళ్ళ నా దగ్గరకు వచ్చావురా, రాకపోతే నీకు ఐశ్వర్యం రాదురా నాయన, ఇదంతా వాళ్ళు గురువు కటాక్షమే చెప్పడానికి ఇంత ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు ఆయన. గురువుగారి దేవనలలో ప్రస్తుతం కొన్ని ఫలించాయి, ఇక మిగతావి ఫలించాలి. కాలక్షేపానికి చెప్పరుగా ఈ కథలు మరి. అందుకని బాగుందా అంటే, అప్పుడు కుచేలుడు రెండు చేతులు జోడించి, మహాత్మ, గురువుగారి ఆశ్రమంలో మనం చెయ్యని పనులు ఉన్నాయా, ఎన్ని పనులు చేశాం, అయితేనే ఆ మహాత్ముడు చాలా గొప్పవాడు, తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబునందజేయు. ఆ గురువుగారు అజ్ఞానమనేటటువంటి తిమిరం తొలగిస్తాడు, విజ్ఞానమనే వెలుతురు అందిస్తాడు. ఎంత చక్కగా అనువాదం చేశాడండి, గుశబ్దస్తు అంధకార స్యాత్, గు అంటే చీకటి, ఋశబ్ద తన్నిరోధక, రు అంటే తొలగించుట, గురుహు అంటే చీకటి తొలగించేవాడు. చీకటి తొలగించడానికి లైట్లు తొలగా, కానీ ఈ లైట్ కాదు, ఈ లైట్ వల్ల ఈ భౌతికమైన చీకటి తొలగుతుంది. అజ్ఞానమనే చీకటిని తొలగించి విజ్ఞానమనేటటువంటి దీపాన్ని అందించేవాడే గురువు, అందుకని గురువు అన్నారు. దానికి అనువాదం అన్నమాట, తిమిరి అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబైన బ్రహ్మంబును అందజేయు. అవ్యయమైన బ్రహ్మానందాన్ని, జ్ఞానాన్ని మనకి ప్రసాదించేవాడు గురువు అంటే ఆ గురువు కటాక్షం మన మీద ఎప్పుడూ ఉన్నది. ఇది పక్కన పెట్టు, అసలు గురువులు ఎవరు నీకు? గురువులకు నువ్వు గురుడవు, నీ వరయ్యగా నీవు గురువులకు కూడా గురుడివి, త్రిజగద్గురుడివి. ఏదో భూలోకంలో గురువును ఆశ్రయించకపోతే ధర్మం కాదనే ఉద్దేశంతో గురు శిష్యన్యాయ లీల కొలిచితి వేడక్కన్, నువ్వు ఒక గురువు అయ్యుండి కూడా సాందీపనుడి గురువుగా భావించి శిష్యుడివై గురు శిష్య న్యాయ లీలని చూపించావు. మహాత్మా నాకు తెలుసు నువ్వు నన్ను మోసం చెయ్యొద్దు, నువ్వు జగద్గురుడివి, కృష్ణం వందే జగద్గురు అనగానే చాలు చాలు, మన గురువుగారి దగ్గర నన్ను పొగడకూడదు, గురువుగారు గురువుగారే, మళ్ళీ ఈయన ఎట్టి పరిస్థితులు ఒప్పుకోండి జగద్గురువునని, గురువుగారిని పొగడవలసిందే అని కాసేపు ఆగి తదనంతరం ఈతడు నా దగ్గరికి డబ్బు కోసం రాలేదు, భార్య పంపితే ఇప్పుడైనా వచ్చాడు, లేకపోతే వచ్చేవాడు కాదు, వీడిని ఎలా అనుగ్రహించాలి అనుకున్నట్ట. ఈ కుచేలోపాఖ్యానంలో ఇక్కడ ఉండదు కానీ గర్గభాగవతంలో చిన్న పాయింట్ ఒకటి ఉంది, ఆ పాయింట్ ఇక్కడ పెట్టకపోతే ఈ కథలో జాయింట్ తెలియదు. కుచేలుడును కృష్ణుడు 64 రోజులు కలిసి చదువుకున్నారని చెప్పాం కదా. ఒకరోజున గురువుగారి భార్య నేతిలో అటుకులు వేయించి 2 గుప్పిళ్ళు అటుకులు పట్టుకొచ్చింది, ఎక్కువ లేవు ఆవిడ, ఉన్నవి ఉన్నా వీళ్ళిద్దరికీ పెట్టేది, అందరికీ పెట్టడం అని వీళ్ళ మీద ప్రేమతో 2 గుప్పిళ్ళు అటుకులు చక్కగా వేయించి నేతిలో కొంచెం కారం ఉప్పు చల్లి, నాయన నువ్వు కృష్ణుడు చెరో పిడికెడు తినండి అంది. ఈయనకి ఆ టైంలో కొంచెం లోభం కలిగింది, ఉన్నవే 2 గుప్పిళ్ళు, ఈ 2 ముష్టి పిడికిళ్ళు మళ్ళీ సగం ఆయనకి సగం నాకు ఏం బాగుంటుంది, నేనే తినేద్దాం అనుకుని మళ్ళీ కృష్ణుడు ఎదురుకుండా తింటే పెట్టకుండా బాగుండదు గనక అక్కడ దర్భం మీద పడుకుని దుప్పటి కప్పేసుకుని కప్పుకుని అనమాట లోపల కూర్చుని అని తినడం మొదలెట్టాడు. మాతో పాటు ఒక ఆయన చాలా కాలం ప్రయాణం చేసి ఈ మధ్యన మానేశాడు. ఆయన చీటికి వాటికి గంట గంటకి అప్పర్ బెర్త్ ఎక్కేవాడు. ఏమిట్రా ఈయన అప్పర్ బెర్త్ ఎక్కుతాడు నీ చీటికి వాటికి అంటే, ఒకసారి తెలిసింది పైనుంచి నా నెత్తి మీద పడ్డాయి జంతిక ముక్కలు. వాళ్ళ ఆవిడ ఆయన కోసం చేసిన జంతికలు రహస్యంగా పైకి ఎక్కాడు దండం, ఓ ముక్క నా నెత్తి మీద పడిందనమాట. గొంతుకి దాకా జంతిక దండం కోసం అప్పర్ బెర్త్ ఎక్కేవాడు. ఇలా 3 గంటలకు 2 గంటలకు వెళ్ళి ఓసారి కారపూస, ఓసారి జంతికలు, ఓసారి ఆవిడ చేసి ఇచ్చినటువంటి ఏవో రకరకాల స్వీట్లు తినేవాడు పక్కవాడికి పెట్టాలేమోనని. ఒక్కొక్కళ్ళకి అదో పిసిరితో కొట్టితనం లోభం అన్నమాట. వాడు 2 గంటడి తిరగకుండా రహస్యంగా పెట్టేసుకుని బెర్త మీద కూర్చో అంటారనమాట. ఏమన్నా అంటే చలిస్తుందండి, ఏసీ ఎక్కువ అయిపోయింది చలి అంటున్నానండి అంటారు. అది అటువంటి వాళ్ళు వచ్చే తనంలో కుచేలుళ్ళు అయిపోతారు. ఇప్పుడు కుచేలుడు కూడా దప్పటి కప్పుకుని శుభ్రంగా ఆ 2 గుప్పిళ్ళు తిన్నాడు. కృష్ణుడు కొంటివాడు కదా, అప్పుడే వచ్చి మిత్రమా ఏమిటి దుప్పటి కప్పామంటే కొంచెం చలి జ్వరంగా ఉందన్నట. మరి పళ్ళు ఏమిటి టపటపలాడుతున్నాయి ఏదో నవ్వులుతున్నట్టంటే, బిబ్బే చలి వల్ల పళ్ళు గిటగిటలాడుతున్నాయి అన్నట్ట. ఓహో అంతేనా, అయితే ఉట్టుట్టునే పళ్ళు ఆడించుకుంటూ ఉందిగాక, అంటే తిండి లేకుండా అలమటిందిగాక అన్నాడు ఆయన. పరమాత్మతో ఎళ్ళకోవడమా, ఆయనకి ఇచ్చే గుప్పిడి ఇవ్వకుండా అబద్ధం ఆడడం వల్ల, తింటే కృష్ణుడు కాదండు, అసత్యం ఆడకూడదు. అలా అనగానే అదిగో ఆనాడు ఒక్క గుప్పిడి అటుకులు లోభించి పెట్టకపోవటం వల్ల తినడం వల్ల ఎన్నాళ్ళు దారిద్ర్యం అనిపించాడు. ఇప్పుడు అర్థమైందో మీకు దారిద్ర్యం ఎలా వస్తుందో, దారిద్ర్యానికి మూల కారణం మనం చేసే పనులే. అదాన్న దోషేణ భవే దరిద్ర దరిద్ర దోషేణ కరోతి పాపం పాపాదవశ్యం నరకం ప్రయాతి పునర్దరిద్ర పునరేవ పాపి. ఎవరికి ఏనాడు దానం చెయ్యని పాపం వల్ల ఈ జన్మలో దరిద్రుడై పుడతాడు. దారిద్ర్యం వల్ల బతకడానికి పాపాలు చేస్తాడు, పాపం వల్ల నరకానికి పోతాడు. నరకంలో నానాయాతనలు అనుభవించి కొంచెం పాపం మళ్ళీ శేషంగా మిగలగా ఈ శేషపాపంతో మళ్ళీ దరిద్రుడిగా పుడతాడు, మళ్ళీ పాపాత్ముడవుతాడు. ఈ చక్రం అలా సాగుతుంది. అందుకే దానము చెయ్యని వాడు ఎప్పటికీ దారిద్ర్యం నుంచి విముక్తి పొందడు. కాబట్టి దానం చేయవలసింది ఎంతో కొంత. పాతకాలంలో సతీ సుమతి అని ఒక సినిమా ఉండి తెలుసు కదా, ఎంత గొప్ప సినిమా అండి, నాకు చాలా ఇష్టం. అందులో అంజలి సుమతిగా వేసింది కౌశికుడి పాత్రలో. ఆ సుమతి భర్తగానేమో కాంతారావు జీవించేశాడు. మహారాజు పాత్రలో ఎస్సీ రంగారావు, ఆ టీవీ ఆ దర్పం ఎంత అందమండి. అసలు ఆయన ఇలా అంటాడు, ఒకసారి తల పంకిస్తాడు, ఆ తల పంకించిన దృశ్యం చూడడానికి మళ్ళీ సినిమా చూడాలి. చాలా గొప్ప సినిమా. అందులో పాట ఉందన్నమాట, దానం ధర్మమే వేదాల నీతి సారం, నీదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం, తపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతాన్నదానమే నీ పెన్ని దానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం, మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల,
మహారాజులైన మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నిరతన్నదానమే నీ పెన్నిధానం, నీ దానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం.
మన వెంట వచ్చే ఒకే ఒక్క పెన్నిధానం దానమే. మనం తిన్నదంతా ఇక్కడే వదిలేస్తున్నాం. మీకు తెలియదు ఏముంది, రాత్రి తింటే పొద్దునకి హుళక్కి, పొద్దున తింటే సాయంత్రానికి పళక్కి, ఎన్ని తిన్నా అవి చివరికి కెలక్కి, చివరికి మిగిలేది కూడా మన వెంట వచ్చేది కర్మానుగో గచ్చేది జీవ ఏక. జీవుడి వెంట వాడి కర్మ వస్తుంది, కర్మను అనుసరించి జీవుడు పెడతాడు. ఆ కర్మ దాన కర్మ అయితే వాడు మహత్తర స్థితి పొందుతాడు. అదే గరుడ పురాణంలో ఎన్నోసార్లు చెప్పారు. అవి చెయ్యక దారిద్ర్యం పొందుతున్నాం. ఇతడు చేసిన చిన్న పొరపాటు ఇతనికి ఎంత దారిద్ర్యం ఇచ్చింది అనుకున్నాడు ఆయన. అందుకని వాళ్ళు ఆవిడ తెలియకుండానే 4 పిడికిళ్ళు అటుకులు యాచించి తెచ్చింది. చూసారా, పోనీ ఇంకోటి ఇంకోటి తేవచ్చుగా, బియ్యం తేవచ్చు కదా, ఇంకోటి తేవచ్చుగా. ఆనాడు జరిగిన పొరపాటు అటుకుల వల్ల. అందుకే ఆవిడ చిటుక్కున వెళ్ళి పక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 గుప్పిళ్ళు అటుకులే తెచ్చింది. భగవంతుడు తెలియకుండా ఆడించే నాటకం ఇది. మిత్రమా, నా కోసం ఏదో ఒకటి తేవకుండా ఉండవు, ఏం తెచ్చావన్నట్ట. కృష్ణుడి యొక్క ఈ అంతఃపురం, ఈ వైభవం చూశాక సిగ్గుపడిపోయాడు ఆయన. కుళ్ళిపోయిన ఈ వస్త్రం చివర ఉన్న అటుకుల మూట ఎప్పలేక ఆ మూట పక్కన పెట్టి దాచేశాడు. చూస్తూ చూస్తూ ఏమివ్వగలండి మరి పాపం, అసలు పరుపు మీద కూర్చోడానికే నీకు సిగ్గేసింది. పరుపు మీద కూర్చుంటే ఈ చెమటంతా దానికి అంటుకుని అచ్చులో పడిపోయిందట తొప్పిడి మీద. అందుకని బాధపడిపోతున్నాడు ఆయన. అప్పుడు కృష్ణుడు నవ్వి, ఏదో మూట దాస్తున్నావు, ఇదరకు మూట దాచావు, అది సంచితమే, ఇది సంచితమే, ఇంకేదో సంచిలా పట్టుకురా అని వెంటనే మూట ఇప్పాడు. ఆ మూట ఇప్పగానే అందులో చెమటకి బాగా నారిపోయిన అటుకులు కనపడ్డాయి. పాలల్లో అటుకులు నానేసుకున్నట్టుగా కొంచెం చెమటకి నానిన అటుకులు కనపడ్డాయి. ఈ అటుకులు ఎవరన్నా తినగలరటండి అసలు నిజంగా. అందుకని ఆయన పరమాత్మ అన్నారు. ప్రేమ అంటే పరమాత్మ దగ్గర నేర్చుకోవాలి మనకి. మిత్రమా, అటుకులు తెచ్చావా నా కోసం? ఆహాహా, నీకెంత ప్రేమ, నాకు అటుకులు అంటే ఇష్టమని ఎప్పుడూ నీకు చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో చెప్పిన మాట ఇప్పుడు గుర్తుపెట్టుకున్నావు అనమాట. మిత్రుడికి ఏది ఇష్టమో గుర్తుపెట్టుకు తెచ్చేవాడు కదా పరమమిత్రుడు అని టక్కున ఒక గుప్పిడి అటుకులు తీసుకుని నోట్లో వేసుకుని నవిలి, అబ్బబ్బబ్బా, మా తల్లి చన్నుబాలు తాగాను, తేనె తాగాను, కండ శర్కరతోడి దుగ్ధంబులు అనుభవింపబడవే అవియునింత ఇంపు కావు, పటికి బెల్లం వేసుకుని పాలు తాగాను, కానీ ఆ పాలు కూడా ఈ అటుకులు నవ్వులుతూ ఉంటే వచ్చే మాధుర్యానికి సాటి కావు, అవి కూడా ఎంత రుచిగా లేవు. అబ్బా ఎంత బాగున్నాయో, ఈ నగరానికి వచ్చాక అన్ని ఫాస్ట్ ఫుడ్స్, వేస్ట్ ఫుడ్స్, టేస్ట్ లేని ఫుడ్స్, ఇది నిజమైన టేస్ట్ ఫుడ్ అని ఆనందపడి ఇంకో గుప్పిడి తినబోయాడు. వెంటనే రుక్మిణీదేవి వచ్చి చెయ్యి గట్టిగా పట్టేసింది, పట్టి సైగ చేసింది, చాలు ఓ రెచ్చిపోయి తినేయకండి, దొరికాయి అటుకులని. ఒక్క గుప్పిడి తినడం వల్లే వీడికి అనంత సంపద ఇస్తున్నావు నువ్వు. ఇప్పుడు ఈ రెండో గుప్పిడి తింటే మనం ఈ ద్వారకా నగరం వదిలి ఆయన ఇంటి దగ్గర కూర్చుని రోజు ఇలా సేవ చెయ్యాలి, నిబాంచన అని మొక్కాలి రేపు పొద్దున వెళ్ళి, అంత సమస్య వస్తుంది అనగానే ఓహో చాలు చాలు, ఎందుకంటే ఎక్కువ ఇస్తే డేంజర్ అనుకున్నాడు ఆయన. ఆయన ఆనందంతో తినేయబోయేట, తింటే చాలా ప్రమాదం అండి, ఇక ఆయన దగ్గర సంపదలు ఉండవు. ఈయన కూడా భార్యాసమేతంగా పిల్లలతో పాటు వెళ్ళి ఊడిగం చేయాల్సి వచ్చేదట. పరమాత్మ మన దగ్గర ఒక గింజ తింటే అంత ఇస్తాడు. ఇప్పుడు అర్థమైందా యజ్ఞం చేయడం వల్ల లాభం ఏమిటో? ఎక్కడికి వెళ్ళదు అందులో మనం వేసిన ద్రవ్యం, మన వెంట వస్తుంది. చెడని పదార్థములు విష్ణు సేవా నిరతులు ఎప్పటికీ చెడకుండా కూడా వస్తాయి. మీకు చాలామంది తెలియని రహస్యం, ఒక్కసారి పాదాలు నాకు ఒత్తినవాడు ఇవాళ ఎంత ఉచ్చస్థితిలో ఉన్నాడో తెలిసిన ఒకప్పుడు నేను పురాణం చెబుతూ ఉంటే కాసేపు కాళ్ళు బలాత్కారంగా నొక్కాడు వద్దన్న. ఇవాళ అతడు పొందుతున్న స్థితిని చూస్తే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. వాళ్ళ అప్పులు తీరిపోయాయి, దర్జాగా బతుకుతున్నాడు. ఏనాడు విమానం అంటే అంత తేలిగ్గా ఎరగనివాడు, విమానం మొహం ఎరగనివాడు, శుభ్రంగా విమానం యొక్క తిరుగుతున్నాడు. అది గురుసేవ అంటే. సేవలో ఎప్పుడూ లాభమే. ఆ తర్వాత పాయసాన్నం పట్టుకొచ్చి పెట్టాడు. ఆయన చేత స్నానం చేయించి మంచి పట్టు వస్త్రాలు కట్టించి తన పరుపు మీద పడుకో, ఈ పూట నా బెడ్రూమ్కి ఇచ్చేసాను అన్నాడు. మనం ఎవరింటికి అడిగితే ఏమండి మీకోసం గెస్ట్ రూమ్ అండి, ఈ బెడ్రూమ్ మాదండి అంటాం. మన బెడ్రూమ్ ఎందుకు ఇస్తాం? అబ్బే బెడ్రూమ్ ఇవ్వము, బెడ్రూము లేదు. ఈయనకి తన మందిరం ఇచ్చాడు. ఆ పూట హాయిగా పరమాత్మ ప్రశంస చేసుకుంటూ పాయసాన్ని తిని లేచాడు. పొద్దునే లేచాక మళ్ళీ మంచి బట్టలు ఇచ్చాడు. బట్టలు ఇచ్చిన తర్వాతనే బయలుదేరతానన్నట్ట, వెళ్ళిరా అన్నాడు. గుమ్మం దాకా వచ్చి టాటా బిర్లా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు. ఏం ఒక్క పైసా ఇవ్వలేదు. అప్పుడు ఈయన అనుకున్నాడు, కట్టుకున్న బట్టలు తిండిన తిండే దక్కుడు కావాలి అని బయలుదేరుతూ ఆ పరమాత్ముడు ఎంత కరుణామూర్తి, కౌగిలించుకున్నాడు, తన మందిరంలో పడుకొనిచ్చాడు, మంచం ఇచ్చాడు, స్నానం చేయించాడు, పాయసం పెట్టాడు, ఇన్ని చేసి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వలేదంటే బహుశా సంపదంధుడు తనని సేవించడనే ఉద్దేశమేమో. సంపదలు ఇస్తే నేను అజ్ఞానినైపోతాను, గుడ్డివాణ్ణి అయిపోతాను, ఈ డబ్బు పెచ్చలో పడి తనని సేవించక ముక్తి పొందననుకుని ధనమిచ్చి ఉండడు. లేకపోతే ఆయన తలుచుకుంటే ఆ మాత్రం కొంచెం డబ్బివడా, ఆ పరమాత్ముడు నన్ను ఏ రకంగా చూసినా అనుగ్రహించాడు, అంతేగాని ఇవ్వలేదని తిట్టుకోలేదండో. ఇది ఆయన కటాక్షంలో ఒక భాగం అనుకుని కృష్ణ వాసుదేవ అని కాలినడకన మళ్ళీ బయలుదేరి ఆ పోరుబందరు సుధామపురానికి వెళ్ళాడు, కుచేలపురానికి. ఊరవతల ఆయనకి ఒక పాడుపడిపోయిన గుడిసె ఉంది. ఆ గుడిసెలో పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు కనపడతాడు, నక్షత్రాలు. అంటే అర్థమైందా, మొత్తం తాటాకు పందిరి చిల్లులు పడిపోయింది. అందులో ఎప్పుడు సూర్యచంద్రుడు లోపలే ఉంటారు. వర్షాకాలం వస్తే పడవ గొడుగు వేసుకు తిరగచ్చు అందులో. వర్షం అంతా లోపల ఉంటుంది కదా, అందుకని లోపల పడవ వేసుకుని తిరగాలన్నమాట. మాకు ఇల్లు ఉండేది అలాగా, పడవ గొడుగు ఇల్లు అనేవాళ్ళం సరదాగా. వర్షం వస్తే మొత్తం అంతా లోపలే. అలా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన తీరా చూస్తే అక్కడ ఇల్లు లేదు. భానుచంద్ర ప్రభాభాసమాన స్వర్ణకాంతోపలోత్పల సౌధములును కలకంఠ సుఖ నీలకంఠ సముత్కంఠ మానిత కూజితోద్యానములును. ఆయన ఉన్న స్థానంలో, ఆయన పాత గుడిసె స్థానంలో 7 పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఆ భవనములు సూర్యుణ్ణి చంద్రుణ్ణి తాకుతున్నట్టుగా ఉన్నాయి. సూర్యచంద్ర కాంతి పడి బంగారపు రంగులో మిసమిసం మిలమిలలాడిపోతున్నాయి అవి, అటువంటి భవనాలు. ఆ భవనాల చుట్టూ పెద్ద ప్రాకారం కోటగోడ ఉంది. 7 భవనాల చుట్టూతో ఉన్న ఆ కాంపౌండ్ వాలు, కాంపౌండ్ వాలే దాదాపు 30 అడుగులు ఎత్తుంది. పూర్తిగా బంగారంతో తాపడం చేయబడిన గోడట, సిమెంట్ వాళ్ళ ఇటుకల మీద శుభ్రంగా బంగారంతో తాపడం చేసేసారన్నమాట. అటువంటి కోట గోడ, 4 వైపులా ద్వారాలున్నాయి. ఆ ద్వారాల లోపల చిలుకలు, హంసలు మొదలైన వాటి అరుపులు వినపడుతున్నాయి. అంటే లోపల కూడా ఉద్యానాలు ఉన్నాయి, ఉద్యానాల్లో సరస్సులు ఉన్నాయి, సరస్సుల్లో కూడా పక్షులు తిరుగుతున్నాయి. లోపల పెద్ద పెద్ద చెట్లు కనపడుతున్నాయి, మామిడి చెట్లు, మందార వృక్షాలు, లతలు, తీగలు అన్నీ కనపడుతున్నాయి. లోపల నుంచి ఘుమఘుమ వాసన వస్తోంది. ఆ లోపలికి వచ్చాడు ఆయన, తలుపు తీసుకుని. ఆ లోపల దాసదాసీ జనాలు తిరుగుతున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు పనులు చేసేవాళ్ళు తిరుగుతున్నారు. పనులు చేసేవాళ్ళు కూడా లక్ష్మీ స్వరూపాల్లో ఉన్నారట. ఆయనకి మతిపోయింది, పొరపాటున నా గుడిసి మర్చిపోయి వేరే చోటుకు వచ్చానా, అసలు ద్వారక నుంచి వచ్చాక నాకు ఏ చూసినా బిల్డింగ్ లాగే కనబడుతోంది, అది ఏమన్నా భ్రాంత్యా విభ్రాంత్యా, లేక నేను అటు వెళ్ళగా చూసి ఎవరైనా శత్రురాజులు ఈ నగరం మీదకి దండయాత్రకు వచ్చి నా గుడిసె నేలమట్టం చేసి ఇక్కడ ఈ బిల్డింగ్ ఇంతలో కట్టుకున్నాడా, ఏమిటిది, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి పోవాలని మతిపోయి చూస్తూ ఉంటే ఇంతలో అందులో ఉన్న ఒక ప్రధాన భవనం మెయిన్ బిల్డింగ్లో నుంచి ఒక పరమసుందరీమణి అలంకరించుకుని, ఆవిడ కూడా లక్ష్మీదేవిలా కనపడుతోంది. ఆవిడ ఓ పళ్ళెం పుచ్చుకుంది, హారతి పళ్ళెం. ఆవిడ వెనకాతలు దాసదాసీ జనం వస్తున్నారు. ఆవిడ రావడంతో గైకోన విహారతి గౌరీదేవి అని పాడుతూ మొదలుపెట్టిందనమాట. తకిట తకిట తక అంటూ మన మాధవ్ గారు పాడుతూ ఉండగా చక్కగా హారతి పళ్ళెం పట్టుకొచ్చి ఇలా హారతిస్తూ ఉంటే ఈయనకి మతిపోయింది, ఎవరో పరస్త్రీయమో నాకు ఇస్తుంది హారతి అనుకున్నాడు ఆయన. అనుకుంటూ ఉంటే ఏమండి అన్నది, అనగానే అర్థమైపోయింది ఆ గొంతుకుని పెట్టి తన భార్యని. నా భార్య అప్పుడు దరిద్రమూర్తిలో ఉంది, దారిద్ర్యస్య పరామూర్తి అన్నట్టుగా ఉంది, ఇప్పుడు చూస్తే ఇలా ఉంది ఏమిటనుకుంటూ ఉండగా ఈయన శరీరం కూడా మారిపోయింది. ఈయనకి అన్ని పట్టు వస్త్రాలు వచ్చాయి, చెవులు కుండలలో వచ్చాయి, బక్క చిక్కిపోయిన శరీరం కాస్త బలంగా తయారైంది, అందంగా ఉన్నాడు ఆయన. అప్పుడు అర్థమైంది, గుప్పెడు అటుకులు అక్కడ తిన్నాడు, తిన్న వెంటనే ఇంత సంపద ఇచ్చేశాడు. స్థలం కొనుక్కోక్కర్లేదు, రిజిస్ట్రేషన్ లేదు, మున్సిపాలిటీ ప్లాన్ అప్రూవల్ లేదు, అందరినీ పట్టుకోక్కర్లేదు, లంచాలు ఇవ్వక్కర్లేదు, కాంట్రాక్ట్కి డబ్బులు ఇవ్వక్కర్లేదు, శంకుస్థాపన లేవు, పెంకుస్థాపన లేవు, దబదబదమ బిల్డింగ్ కట్టించేశాడు. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం. గుప్పిడు అటుకులు తిని ఇంత సంపద ఇచ్చాడు. ఎంత అదృష్టం అండి, నాకు చాలాసార్లు అనిపిస్తుంది అనమాట, మా ఎదరగడం, అక్కడేమో భూ పూజ చేయటం, మళ్ళీ గోతులు తవ్వడం, ఈ పిల్లర్లు చదువుతూ ఉంటే మళ్ళీ మధ్యలో మధ్యలో వాళ్ళు కార్పొరేటర్ వాళ్ళు రావడం, ప్లాన్ అప్రూవల్ అయిందా లేదా అనడం, మళ్ళీ వాళ్ళ చేతులు తడపడం, ఎన్ని గొడవలు, ఎంత గందరగోళం, ఏమీ లేదు, హాయిగా భవనం కట్టించి ఇచ్చాడు. అప్పుడు అర్థమై ఆయన భవనంలోకి వెళ్ళగానే ఈశాన్యం దిక్కుకెళ్ళి కృష్ణుడి మందిరం నిర్మించుకుని కృష్ణుడి సువర్ణమూర్తి ప్రతిష్ఠించుకుని పూజించుకున్నాడు తప్ప ఈ సంపదల మీద వ్యామోహం పొందలేదు. కలియుగంలో ఆ సువర్ణమూర్తి స్థానంలో ఒక శిలామూర్తి ఉన్నది. ఆ మూర్తిని అన్నవాటి ఎల్లుండి మనం చూడబోతున్నాం. అది కృష్ణుడి యొక్క భక్తుడు కుచేలుడు ప్రతిష్ఠించుకున్న ఆలయం. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఆ బిల్డింగ్ మీద మర్రి మొక్కలు కూడా మొలిచాయి పాపం. అయితేనే ఆలయం చాలా పవిత్రంగా ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వాడికి జీవితంలో దరిద్రం ఉండదండి, రోగం ఉండదండి, గ్యారంటీగా. ఇందులో మృత్యువుకి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు 100 ఏళ్ళు బతుకుతారు నా నమ్మకం. కటిక దారిద్ర్యంతో ఉన్నవాళ్ళు సంపదలు పొందుతారు, అందరూ జ్ఞానులు అవుతారు. అక్కడికి వెళ్ళి చూద్దాం తప్పనిసరిగా. ఎక్కడికి వెళ్ళినా చకచక దర్శనం పెట్టుకుని వెళ్ళి బయలుదేరితే సౌరాష్ట్రం కూడా చూడగలుగుతాం, లేకపోతే సౌరాష్ట్రం పోయి ఉష్ట్ర రాష్ట్రానికి పోవాల్సి వస్తుంది. ఇది పరమ పవిత్రమైన కుచేలోపాఖ్యానం. ఈ ఆఖ్యానాన్ని శ్రద్ధతో చెప్పినవాడు, శ్రద్ధతో విన్నవాడు, వింటున్నంతసేపు ఆనందంతో పులకించిపోయినవాడు, దీన్ని ప్రోత్సహించినవాడు, పారాయణ చేస్తున్న వాళ్ళు అందరూ కూడా ఇహపరములు రెండు సంపూర్ణముగా అనుభవిస్తారు. ఈ లోకంలో సకల సుఖాలు అనుభవిస్తారు, పరలోకంలోనూ సుఖం పొందుతారు. పార్థసారథి గారు 10 ఏళ్ళ నుంచి నేను నెక్స్ట్ ఇయర్ వెళ్ళిపోతున్నానండి, ఎవరైనా మీరు ఎక్కడికి వెళ్ళరు, శుభ్రంగా ఉంటారని చెప్పాను లేదు అడగండి. ఆవిడ విశాలక్ష్మి గారు వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతానంటాడండి ఈయన అంటూ ఉంటారు, కంప్లైంట్ చేస్తారు. ఆయన ఎక్కడికి వెళ్తారు చూసారా, హాయిగా పారాయణ చేయగలుగుతున్నారు. ఇంకో 20 ఏళ్ళు గ్యారంటీగా పారాయణ చేస్తారు. కారణం గురుభక్తితో ఈ చరిత్ర వినడం వల్ల. కాబట్టి మీరేం బెంగబెట్టుకోకర్లా, మీకు 100 ఏళ్ళు నిండందే, అప్పుడే వెళ్ళే అవకాశం ఇవ్వను. భక్తితో శ్రద్ధతో ఇలాగే భాగవతం వినండి. కుచేలోపాఖ్యానం యొక్క ప్రభావంతో రెండు ఇహము పొందండి, పరము పొందండి. గోవిందా.